ఆత్మపొందగలరు. మీకున్న భక్తికి, మీకున్న జిజ్ఞాసకి, మీకున్న ముముక్షత్వానికి నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఉండాలి, ఇటుకలు ఉండాలి, ఇసుక ఉండాలి, ఇంకా దానికి సంబంధించినటువంటి కలప, ఈ పరికరాలన్నీ ఉండాలి. ఆ పరికరాలన్నీ ఉన్నప్పటికీ కట్టడం ప్రారంభించకపోతే ఇల్లు పూడ్చదు. పరికరాలు ఉండాలి, పరికరాలు ఉన్నా ఆ పరికరాలు కట్టడం ఇల్లు. మనకి కట్టాలనే సంకల్పం లేకపోతే దగ్గర డబ్బున్నా ఆ పరికరాలున్నా ఇల్లు కట్టలేము, ఇల్లు పూర్తవ్వదు. మనకి ఇల్లు కట్టాలనేటువంటి సంకల్పం లోపలం చూస్తే ఆ పని పూర్తవు. ఈ ఆధ్యాత్మిక విషయం కూడా అంతే. అదే జ్ఞాన సముపార్జన కూడా కొంత ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఇటుకలు, సిమెంట్, కలప ఎలా సంపాదించుకుంటాం, అలాగే సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. సత్వగుణం సంపాదించుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఆ లోపల నుంచి ఉబ్బికి మనం ఆ నిర్వాణ సుఖాన్ని పొందాలి, మోక్షం పొందాలి. లోపల చైతన్యం ఉంది, ఒక నిధి ఉంది, హృదయం ఉంది, అది చైతన్యము. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. అజ్ఞానానికి సంబంధించిన ఆకలికి మనస్తత్వం దానికి లేదు. అజ్ఞానం అనేది ఒక అడవి, అది ఎలా ఉంటుందో లోపల చైతన్యానికి తెలియదు. ఆ చైతన్యం మన హృదయంలో ఉందని గ్రహించిన వాళ్ళు, దాన్ని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు, వాళ్ళని పెద్దలందరూ కూడా, వాళ్ళు ఏ సుఖాన్ని అనుభవించారో, ఏ శాంతిని అనుభవించారో, ఏ దుఃఖరహితమైన స్థితిని పొందారో, ఆ స్థితిని మన చేత పొందింపు చేయటానికి మన కోసం తపించి మనకు బోధించారు. మన పట్ల ప్రేమ లేకపోతే, మన పట్ల ఆప్యాయత లేకపోతే ఆ బోధన కూడా, బోధించడం కూడా, టీచింగ్ కూడా జరగదు. టీచింగ్తో పాటు వాళ్ళు మనకి అనుగ్రహాన్ని కూడా ప్రసాదించారు. అలా ఇల్లు కట్టడానికి ఎక్విప్మెంట్ ఎలా కావాలో, సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. ఆ ఇల్లు పని బాగా జరగాలంటే మనకి ఆ ఇల్లుకి సంబంధించిన పరికరాలన్నీ ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో, ఈ ఆత్మజ్ఞాన సముపార్జన కూడా కొన్ని పద్ధతులు, కొన్ని ఉపాయాలు చెప్పారు. ఒకటి తిండి, రెండు మాట, మూడు నిద్ర. ఈ మూడట్లోనే జాగ్రత్తగా ఉండాలి. ముందు మీకు ఆత్మ, మీకు అసలు మోక్షం అనేది కావాలంటే ఈ ముందు ఈ మూడట్లోనే జాగ్రత్త పడాలి. ఇవన్నీ పునాదులో రాళ్ళు అంటే, పునాదులో రాళ్ళు వేయకుండా, పునాది తీయకుండా, పునాదులో ఇటుకలు లేకుండా, పునాదులో రాళ్ళు లేకుండా భవనం లేవదు. అదేవిధంగా ఇది పునాది లాంటిది. ఒకటి తిండి, బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఉండవలసినంత, ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటున్నాం, ఉండవలసినంత జాగ్రత్తగా లేదు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండేవాడే తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఒకటి తిండి, రెండు నిద్ర. అంటే సరిపడి నిద్రపోవాలి, కానీ ఎక్కువ నిద్రపోతే సాధన చేసుకోవడానికి టైం ఉండదు. మూడు మాట, మాటగాడు 90 సార్లు ఆలోచిస్తేనే కానీ ఒక మాట మాట్లాడకూడదు. తగ్గిన తరపు తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేస్తాడు. మనకి సర్దార్ పటేల్ అని ఒక నాయకుడు ఉండేవాడు, ఉప ప్రధానమంత్రి చేశాడు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, భారతదేశానికి ఉక్కు మనిషి ఆయన, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన మాటలు చాలా తక్కువ చెప్పాడు. ఏదైనా పెద్ద పెద్ద సభలకు కూడా పిలిచిన ఆయన అరగంట కంటే మాట్లాడేవాడు కాదు, పని చేసి చూపించేవాడు. పార్లమెంట్ లో కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆ నోటితో చెప్పేది పెద్ద లక్షలాది వచ్చిన సభల్లో కూడా అరగంట కంటే మాట్లాడే, ఆ మాట్లాడింది మటుకు పని చేసి చూపించేవాడు. దేశం కోసం ఎవడైనా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆయన కూడా, ఆయన దగ్గర పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని అదనపు పెట్టకుండా పార్లమెంట్లో ఆ పొరపాటు నేనే చేశానని చెప్పాడు పటేల్. అంటే వాళ్ళు మన దేశం గురించి కష్టపడి పనిచేస్తున్నారు, ఏదో చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు నేనే చేశాను, నేను చెప్పిన వాళ్ళని ఆ పొరపాటు వాళ్ళు చేశారని చెప్పాడు పటేల్. అంటే వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచడం కోసం, ఆత్మబలం పెంచడం కోసం ఏదైనా ఒక డ్రాఫ్ట్లో కానీ లేకపోతే ఒక చేతిలో కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తే దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తే ఆయన కూడా ఉండే ఆఫీసర్లు ఆ పొరపాటు వాళ్ళు చేయలేదు నేనే చేశానని చెప్పాడు పటేల్. అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం చెడిపోకుండా ఉండటం కోసం. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ మాట్లాడేవాడు. ఎంత క్రమశిక్షణ గల మనిషి అంటే పటేలు, ఒకసారి ఆయన కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు, అడ్వకేట్ అని పెద్ద ప్లేయర్ ఆయన, ఆర్గ్యుమెంట్ చెప్తాడు. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటాడంటే ఎందుకు చెప్తున్నాడు, ఆ ఎక్విప్మెంట్ ఆయనకు ఉంది. ఆయనకి ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది, భార్య చనిపోయిందని, ఆయన భార్య చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఆర్గ్యుమెంట్ అరగంట చెప్పాడు, ఇంకో అరగంట చెప్పాలి. ఆ కాగితం తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, మిగతా అరగంట చెప్పాల్సింది చెప్పేశాడు. ఆ విషాదం కూడా ముఖంలో కనపడదు, విషాద రేఖలు ముఖంలో కనపడ్డాడు. ఆర్గ్యుమెంట్ చెప్పేసిన తర్వాత అప్పుడు సబ్జెక్టుడు చెప్పాడు, ఇలా నా భార్య పోయిందని టెలిగ్రామ్ వచ్చిందని నేను వెళ్ళి వస్తాను. ఆశ్చర్యపోయాడు జడ్జి. ఆర్గ్యుమెంట్ చెప్పడంలో కూడా ఏం తట్టడం బాగలేదు, ఆ జడ్జికి ఆశ్చర్యం కలిగింది, ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడని మనిషి. వాళ్ళు తొందరగా స్థితప్రజ్ఞ స్థితి పొందుతారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏమి ఎక్విప్మెంట్ లేకుండా పునాది లేకుండా మేము ఏదో పెద్ద పెద్ద నరకంతో శ్రీమేళ్ళు కట్టేస్తా ఉండే చాలు. మనం తిండి కాడ జాగ్రత్తగా ఉండమనుకోండి, మాట కాడ జాగ్రత్తగా ఉండమనుకోండి, ఇప్పుడు నిద్ర కాడ జాగ్రత్తగా ఉండమనుకోండి, అవి పునాది రాళ్ళు అంటే. ఏమీ జాగ్రత్తగా ఉండదు, మేము ఆత్మజ్ఞానం సంపాదించేస్తాం, ఆత్మానుభవం సంపాదిస్తాం, బ్రాహ్మణ స్థితిని పొందుతూ ఉంటే ఆ మాటలకు అర్థం లేదు. తర్వాత రమణ మహర్షి గారు చెప్పారు, ఇతరుల గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోకుండా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణానికి పెడుతున్నాం అనుకోండి, మీకు రైల్వే స్టేషన్లో రాసి ఉంచుతారు మాటలు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, తక్కువ సామానంతో వెళ్ళండి మీ ప్రయాణం సుఖంగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో బోర్డులు ఈ మాటలు రాసి ఉంచుతారు. అలాగే మనకు సంబంధించిన వ్యవహారాలు మనం చూసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా అడిగితే సలహా చెప్పవచ్చు. అతిగా ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోవడం వల్ల ఈ లగేజ్ పెరిగిపోతూ ఉంటుంది. లగేజ్ పెరుగుతూ ఉంటాయి, నిష్ఠూరాలు మిగులుతూ ఉంటాయి. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు కలగ చేసుకోవాలి, కానీ అతిగా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళకి వాడు పనేదాడు చూసుకోవచ్చు, అవసరమైతే మాట సహాయం చేయొచ్చు. అతిగా కలగ చేసుకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ ఉంటుంది, ఎంతవరకు అవసరం అంతవరకు ఇంటర్ఫీర్ అవుతారు. ఈ ఆధ్యాత్మిక పురోగతికి మీ వ్యవహారాలు మీరు చూసుకుంటూ ఇతరులకు ఏదైనా మాట సహాయం చేయొచ్చు, ఇతరుల అవసరాలు ఏదైనా కొంత చూడవచ్చు, కానీ అతి పనికి రాదు. దానివల్ల మీ ప్రోగ్రెస్ ఆగిపోదు. మనకు భగవంతుడి అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మోక్షం పొందాలి, నిర్వాణ బుద్ధుడు ఏ నిర్వాణ సుఖాన్ని అయితే పొందాడో, ఏ నిర్వాణ స్థితిని పొందాడో, ఏ పూర్ణజ్ఞానాన్ని పొందాడో, ఏ బ్రాహ్మణ స్థితిని పొందాడో, ఆ స్థితిని మనం పొందటానికి మనకు కొంత ఎక్విప్మెంట్ లేకుండా దాన్ని పొందాలి. దేవుడు గురించి, దెయ్యాల గురించి ఈ కొబ్బరి నూనెలు రాయటారు, పసుపులు కుంకుమల గురించి బుద్ధుడు ఎప్పుడు మాట్లాడలేదు. డైరెక్ట్గా మీ మనస్సుని మీ జీవుని హృదయంలోకి పంపడానికి, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో అక్కడి నుంచి డైరెక్ట్గా మనస్సును అక్కడ పంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ మిగతా విషయాల గురించి బుద్ధుడు మాట్లాడాడు, మధ్యవర్తులతో సంబంధం ఆయన పెట్టుకోలేదు. అందుచేత మనకేం చేయాలంటే, అన్నీ ఉన్నప్పటికీ మనం ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, అసలు లోపల ఎంతవరకు మన అభివృద్ధిలోకి వస్తున్నాం, ఆ ప్రయత్నం ఏదైనా అసలు నెమ్మదిగా నడిచినా నడక నడుస్తుంది, లోపల మనకు ఆ శాంతి సుఖం ఏమైనా తెలుస్తుంది. 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం, ఎంతవరకు మన అభివృద్ధి ఎంతో కొంత మనకు కలుగుతుంది, లేదా ప్రయాణం ఆగిపోయిందే, లేకపోతే ప్రయాణం సాగుతుందా అని మీరు ఎప్పుడన్నా ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ గురించి మీకు విశ్లేషణ, మీ గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. అంటే మన మనసులో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, మీ గురించి ఒక అవగాహన ఉండాలి. మనకి ఏ వాసన ఉంటే ఆ వాసన ఉంటేనే ఏదో అనిపిస్తుంది, మనకి ఏ తలంపు ఉంటే ఆ తలంపు ఉంటేనే ఏదో అనిపిస్తుంది, కానీ ఏమీ నిజం కాదు. ఇదంతా స్వప్న సమానం. మనకు జిన్ను తినాలని తలంపు వచ్చింది అనుకుంటే అది ఒకటే నిజం, ఏం లేదనిపిస్తుంది. అయితే మనకు ఏదైనా ఇప్పుడు ఏదైనా కోరిక కలిగింది అనుకుంటే ఆ కోరిక ఒకటే నిజం, ఇంకోటి ఏమీ లేదనిపిస్తుంది. అంటే లోపల పూర్వజన్మ నుంచి మనకు వస్తున్నటువంటి ఆ వాసనలోంచి, ఆ సంస్కారం నుంచి తలం పడుతుంది, ఆ తలంపు ఒకటే నిజమని ఆ టైం కలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మన భగవంతుడు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని, ఇదంతా కూడా వాసన చేసే పని, సంస్కారం చేసే పని, భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి భగవంతుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విని గురువు అనుగ్రహంలో, ఈశ్వర అనుగ్రహంలో ఈ వాసన నుంచి విడుదల పొందాలనేటువంటి ఆ సంకల్పంతో మనం పనిచేయాలి. మీ తల్లిదండ్రులు మీ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులే మీకు మంచి చెప్తారు కానీ చెడ్డ చెప్పరు. అట్టినప్పుడు భగవంతుడు జీవకోటి అంతరికి తండ్రి, ప్రకృతికి తండ్రి, ఈ పంచభూతాలకు తండ్రి, ఎవరి వల్ల అయితే ఈ అస్తిత్వం ఉందో, ఈ సృష్టి అంతా ఎవరి వల్ల అయితే ఇదంతా ఏర్పడిందో, అతను మనకు మంచి చెప్తాడు కానీ చెడ్డ చెప్పడు. కానీ అతను చెప్పేది మంచి అనేది మనకు గుర్తించడం లేదు. ఏం చేయాలంటే మన వాసన గుర్తించడం లేదు. ఆయన దయ ఉంటే, ఎవరి దయ, ఆ ఈశ్వరుడు కనుక పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు నారాయణుడు కనుక దయ ఉంటే ఆయనలో మన ఐక్యం చేసుకుంటాడు. ఆయన దయ లేకపోతే, ఆయన కరుణ లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన అనుగ్రహం మనకు లేకపోతే జన్మలు చావులు పుట్టుకులు చావులు పుట్టుకులు ఇందులో దొర్లించి పడేస్తాం. ఆయన దయ లేకుండా ఆయన పాదాల దగ్గరికి వచ్చారు, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. అంటే మాట ఎందుకు గౌరవించి ఈ రాగద్వేషాలతో ఇష్టాయిష్టాలతో చెప్పి మాట్లాడటం మనం పట్టించుకోకూడదు. కొంతమంది రోజుకు 10 రకాలుగా మాట్లాడతారు. రాగద్వేషాలు ఉన్నవాళ్ళు మాటలు మనం పట్టించుకోవటం ఏంటి? రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాళ్ళు, ఇష్టాయిష్టాలు అతీతంగా ఉన్నవాళ్ళతో అజ్ఞానానికి అతీతంగా ఉన్న వాళ్ళతో మాటలు, ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరికైతే శాంతి ఉందో, ఎవడైతే ఈ అజ్ఞానమైన అరణ్యంలోంచి, అడవిలోంచి, ఫారెస్ట్లోంచి ఎవడైతే విడుదల పొందాడు, ఆ మాటకి మనం గౌరవం ఉండాలి. కానీ అజ్ఞానం నిలబడి అడవిలో ఆ ఫారెస్ట్లో ఉండి చెప్పేవాడి మాటను మనం గౌరవించుకోక్కర్లేదు, పట్టించుకోక్కర్లేదు. అంచేత ఎక్విప్మెంట్ ఎన్ని ఉన్నప్పటికీ, ఇల్లు కట్టుకునే సామానం ఎంత ఉన్నప్పటికీ, మనం కట్టడం ప్రారంభించకపోతే ఇల్లు ఎలా ప్రారంభమవుతాం? అలాగే మనం సాధన చేయాలి, అభివృద్ధి సాధన ప్రారంభించకపోతే, మనకు విషయం తెలిసినప్పటికీ ఆ సాధన ప్రారంభించకపోతే గమ్యానికి చేరగా. భగవాన్ ఇక్కడ ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఎవరు వచ్చినా మిమ్మల్ని మీరు తెలుసుకోమని మీరు అంటూ ఉంటారు. నన్ను నేను తెలుసుకుంటాననుకోండి, నన్ను నేను తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టేనా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన కళ్ళతోడు చూసే శివుడు. ఒకవేళ మనకు శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, ఇక్కడికి వచ్చి నిజంగా శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, ఒక మాట మీరు గుర్తులో పెట్టుకోండి, ఈ శివుణ్ణి చూసేవాడు ఎంత నిజమో ఆ శివుడు కూడా అంతే నిజం. నేనే శివుడు, నాకు శివభక్తి ఉందనుకోండి, నాకు శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, కనిపిస్తే శివుని చూస్తున్నాను నేను, ఈ చూచేవాడు ఆ శివుడు కనిపించే శివుడు నిజమే, కానీ వాడు పరమార్థకి సత్యం కాదు. ఈ చూచే నేను శివుని చూశానని చెప్పేవాడు ఎంత నిజమో ఆ శివుడు కూడా అంచనేది. కానీ ఈ చూడటానికి, ఈ చూడబట్టానికి అత్యంత నిజమైన శివుడు ఇక్కడ ఉన్నాడు. ఆ శివుని మనం పొందినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, జ్ఞానమే శివుడు, సుఖమే శివుడు, మన శుభాన్ని కోరేవాడే శివుడు, వాడిని పొందినప్పుడు, మన హృదయంలో ఉన్న శివుణ్ణి పొందినప్పుడు, అది కడసారి జన్మ, చివరి జన్మ. అప్పుడు వాడు ఈ మరణ సంబంధం, మరణంతో ఉన్న సంబంధం, జన్మతో ఉన్న సంబంధం, అజ్ఞానంతో ఉన్న సంబంధం, హృదయంలో ఉన్నటువంటి నిజమైన శివుణ్ణి దర్శనం చేసుకున్న వాడికి ఆ మరణంతో ఉన్న సంబంధం, జన్మతో ఉన్న సంబంధం, అవిద్యతో ఉన్న సంబంధం, దుఃఖంతో ఉన్న సంబంధం, వేదలతో ఉన్న సంబంధం, సఫరింగ్, దానితో ఉన్న సంబంధం పూర్తిగా వేరుతో సహా తెగిపోతుంది. ఇప్పుడు నీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయనుకోండి, ఓ 10 రోజులు ఒళ్ళు అంతా బాడి చేసేసుకుంటారు, నీ వచ్చిన చుట్టాన్ని గౌరవించకపోతే వాళ్ళ కోపాలు, పోనాడు ఏదో అడవుడిగా ఉన్నారు పాపం, మనల్ని ఏం గౌరవిస్తారు వాళ్ళు అనుకోరు. పెళ్లి అయిన తర్వాత ఒక నెల వాళ్ళు, పెళ్లికి ముందు నెల వాళ్ళు ఒళ్ళంతా బాడు చేసేసుకుంటారు. ఎవడనింట్లో పెళ్ళైనంటే, ఎవడనింట్లో చచ్చిపోయినంటే, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇల్లంతా గోల గోల కింద ఉంటుంది, అక్కడ చూసి వెళ్ళి వాళ్ళు కొంతమంది, ఆడు కొంతమంది, ఏడు కొంతమంది, ఆ 11వ రోజు 12వ రోజు అదో కలరే. అక్కడి నుంచి బాగుండదేమని మనం ఏడవటం, ఆ చచ్చిపోయిన వాడికి 100 ఏళ్ళు ఉన్న ఆడు కోసం ఏడవటం, బాగుండదేమని ఏడవటం. అదే ఇంటికి చెప్పాలంటే ఏదో రకంగా, ఇప్పుడు చావులు వచ్చినా, పుట్టుకలు వచ్చినా, పెళ్లిళ్ళనే అంతకంటే కష్టపడుతున్నాం. ఈ బాధలు మనం సంసారంలో పడే బాధలలో పదో వంతు పడితే మనకు ఆత్మజ్ఞానం కలుగుతున్నాం. అందుకని వచ్చారు. ఎందుకంటే వీళ్ళు అడిగి ఏంటంటే, నన్ను మీ వచ్చిన వాడితో అలా మిమ్మల్ని తెలుసుకొని, నువ్వు తెలుసుకొని ఇదో పాఠకంగా నీకు ఇది అలవాటు అయిపోయింది, మరి నన్ను నేను తెలుసుకుంటా అనుకోండి, నన్ను నేను తెలుసుకుంటే దేవుని తెలుసుకునేట్టాను, ఆయనకి అది ఒక అలవాటు. గణపతి శాస్త్రి గారు ఏమన్నారంటే, ఏమంటే ఆ బాణ వదిలేయండి, మిగతా మన చెట్లు మాట్లాడుకుందాం, నేను తెలుసుకో, నేను నేను తెలుసుకో, ఆ గొడవ వదిలేయండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కానీ భగవాన్ కదా అలవాటు, నేను నువ్వు తెలుసుకో, నేను నువ్వు తెలుసుకో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదు, ఏదైతే నువ్వో ఆ నువ్వు కాని దాంతో తాదాక్ష్యం పొందుతున్నావు. అంటే నేను నువ్వు తెలుసుకోని ఎందుకు చెప్తున్నానంటే, నేను నువ్వు తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టే. దేవుడికి భిన్నంగా నువ్వు లేవు, దేవుడికి నీలోని నిజం దేవుడికి భిన్నంగా లేదు. పైగా దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు నిజమైన దేవుడు, కనిపించి వెళ్ళిపోయే దేవుడు కాదు, 24 గంటలు నీ కూడా ఉండే దేవుడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్టే. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకో, నేను దేవుణ్ణి చూశాను, నాకు దేవుడు వరాలు ఇచ్చాడు, అక్కడ చూశాను దేవుణ్ణి, ఎక్కడ చూశాను దేవుడు, నీ కళ్ళకు కనిపించిన దేవుడు ఒక నిజమేనా? ఆ దేవుడు నిజమైనా ఈ కళ్ళతో చూసేవాడే అంటే వాడే అంటే నిజం, కానీ అది పారమార్థిక నిజం కాదు, అది అంతిమ సత్యం కాదు. నీ కళ్ళతోటి చూసిన దేవుడి వల్ల నువ్వు పునర్జన్మలోంచి బయటకు రాలేవు, అజ్ఞానంలోంచి బయటకు రాలేవు. మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, మంచి పనులు చేస్తే మంచి జన్మలు రావచ్చు, కానీ అది కూడా ఖర్చు అయిపోతుంది. మంచి చేస్తే సుఖం వస్తుంది, కాలప్రవాహం అది ఖర్చు అయిపోతుంది. ఏదైనా చెడ్డ చేస్తే పాపం వస్తుంది, ఆ పాపం వల్ల దుఃఖం వస్తుంది, కాలప్రవాహంలో కూడా దుఃఖం ఖర్చు అయిపోతుంది. అన్ని కాలప్రవాహంలో కొట్టిపోయాయి. నథింగ్ ఈజ్ స్టిల్ హ్యాపీ ఫర్ డెస్టినీ, వాల్మీకి అంటాడు రామాయణంలో. కాలప్రవాహానికి అతీతంగా నిలబడి ఉండే వస్తువు సృష్టిలో ఏదీ లేదు. 1960వ సంవత్సరంలో అప్పు ఎక్కడ దొరుకుతుందో, బిజినెస్ చేసుకోవడానికి మనకు అప్పు ఎక్కడ దొరుకుతుందో, అప్పు ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ళకి ఇప్పుడు 2-3 వేల కోట్లు ఉంది ఒక ఆయనకి. భగవంతుడు ఒక దరిద్రుని ధనవంతుడి కింద చేయగలడు, ఒక ధనవంతుని దరిద్ర కింద చేయగలడు. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఒక అజ్ఞాని జ్ఞాని కింద చేయగలడు. భగవంతుడికి అసాధ్యం అంటే ఈ సృష్టిలో ఏమీ లేదు, ఏదైనా చేయగలడు, ఆయన సర్వస్వతంత్రుడు. అంచేది ఆయన్ని ఆయన ఆయన మనకు ఆయన స్వరూపం మనకు వ్యక్తం మేరకు స్వతంత్రమైన సుఖం కానీ స్వతంత్రమైన శాంతి కానీ స్వతంత్రమైన ఆనందం కానీ లేదు. ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ బ్లిస్, ఇండిపెండెంట్ పీస్. ఎప్పుడైనా ఈ ముసలమ్మలతో చెప్తాను మీ మనోరాలు బాధపడతాను ఏదైనా పెట్టరాదని, మీరు వాళ్ళ మనోరాలు బాధపడతాను నాకు తెలుస్తుంది అనుకోండి తెలిస్తే అంటాను. ఏమన్నా మనం ఏదో పెడతాం అనుకోండి పెట్టడానికి కదా, అసలు ఉండాలి కలిగి ఉండాలి కానీ మనం పెట్టింది అని చెప్పి ఉంటుంది అంత కరెక్ట్. ఆవిడ చెప్పింది ఏదో పెడతాం అనుకోండి మనం పెట్టకూడదు అని కదా, ఏదో పెడతాం అసలు ఆవిడ సొంతం ఉంటూ కొంత ఉంటూ మనం పెట్టిన దానికి లేనింపు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఎందుకు చెప్తున్నాయంటే పెట్టింది అని చెప్పి నిలబడుతుంది. బయట వస్తువుల మీద బయట వ్యక్తుల మీద ఆధారపడి వచ్చే సంతోషం ఎంతవరకు నిలబడుతుంది మనకి? అది స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్గా హ్యాపీనెస్ రావాలి. కేవలం ఇతరుల మీద ఆధారపడి మన శాంతి ఎంతకాలం కాపాడుకుంటాం? అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు నేను తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్టే, దేవుడి కంటే భిన్నంగా దేవుడి కంటే వేరుగా నువ్వు లేవు. నేను నువ్వు తెలుసుకోకుండా ఒకవేళ దేవుడు ఎక్కడైనా కనిపించిన అది వ్యవహారిక సత్యం. ఆయన వరాలు ఇవ్వచ్చు నువ్వు పొందొచ్చు. అంటే నువ్వు ఏదైనా మంచి చేస్తావు అనుకో చెయ్యి, నిర్మలమైన బుద్ధి తోడు చెయ్యి, సత్వగుణంతో చెయ్యి. కుడి చేయి చేసి పని ఎడం చేయి తెలియకుండా చెయ్యి, నీ ఎడం చేయి తెలియకూడదు. అది చేసేది నిర్మలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అలా చెయ్యవనుకో నువ్వు అదే బయట మంచి పనే చేస్తావనుకో, ఏదో పబ్లిసిటీ కోసమో ఆడంబరం కోసమో గొప్పల కోసమో సమాజంలో కీర్తి కోసమో చేస్తావనుకో, ఆ సమాజంలో గౌరవం రావచ్చు కానీ లోపల కుళ్ళిపోతావు. కొంతమంది బయట మంచి పనులు చేసినట్టు కనిపిస్తారు లోపల కుళ్ళిపోతూ ఉంటారు. ఈ మంచి పనుల తాలూకు గౌరవం రావచ్చు లోపల కుళ్ళు ఉన్నది పునర్జన్మకు వచ్చేస్తుంది. అంటే మీరు చేసే మంచి పనుల వల్ల రజోగుణం పెరిగితే ఆ రజోగుణం మీకు రాబోయే జన్మలో మీకు మరీ చెడ్డ చేసి పెడుతుంది. ఆ చేసే పని కూడా నిర్మలంగా ఉండాలి, ఆందోళనగా ఉండకూడదు. మనం నేరడి మిల్లు వచ్చామంటే నేరడి మిల్లి వచ్చి వెళ్ళామంటే అసలు వచ్చి వెళ్ళినట్టు జాడ తిరగకూడదు ఎవరికి. ఎందుకు ఇప్పుడు మనం అల్లరి చేయడానికి వచ్చాము, మనం మన పని అదే మనం చూసుకోవడానికి వచ్చాము. రమణ మహర్షి గారిని వచ్చి అడిగేవారు కొంతమంది రమణాశ్రమంలో చాలా లోపాలు ఉన్నాడు అంటే అని వారు ఉంటూ ఉండొచ్చు. మీరు కాకినాడ నుంచి వచ్చారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు ఆ పని చూసుకుని వెళ్ళండి. ఇక్కడ లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి మీరు అంటున్నారు, లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు సవరించడానికే మీరు కాకినాడ నుంచి ఇక్కడికి వస్తారు. ఒకవేళ లోపాలు సవరించాలని ముద్దు ఉందంటే కాకినాడలోనే సవరించండి. మీరు అంత దూరం నుంచి ఎంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లేదు. అంటే ఈ భూమి మీదకి ఎందుకు ఏ పని మీద వచ్చాం ఆ పని చూసి భూమి మీద ఎవరింటికైనా రాగద్వేషాలు ఉంటాయి, ఏ దేశమైనా రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉంటేనే ఉంటాయి. లోకం ఇది అంటే కుక్కతో ఒక వంకరిని ఎవడో ఏ మనిషి సరి చేయలేడు, అలాగే లోకానికి కూడా మూటికి నిలిపోవాలి ఎవడో సరి చేయలేడు. మన లోకం మీదకి ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళాలి కానీ అతిగా లోక విషయాలు కలగ చేసుకుంటే ఆత్మజ్ఞానం రాదు సరికదా, లోకవాసన పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం వచ్చిన పని మీద చూసుకెళ్ళాలి. అంటే మించి వ్యవహరిస్తాం అనుకోండి చివరికి లోకవాసన పెరుగుతుంది, అదే మనం బంధిస్తాం. అంటే ఎవరో మనల్ని బంధించడం లేదు, మన మాటలు మనం బంధిస్తున్నాయి, మన అజ్ఞానం మనల్ని బంధిస్తుంది, మన వాసనలు మనం బంధిస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు దయ లేకుండా, ఈశ్వరుడు మాట పట్ల మనకు ఆదరణ లేకపోతే, శ్రద్ధ లేకపోతే అజ్ఞానంలోంచి విడుదల పొందలేం, బంధంలోంచి విడుదల పొందలేం. బంధం అంటే ఏం లేదు, లోకం పట్ల మనకున్న భ్రాంతి బంధం. కంగారు పడకండి, వేదాంతం మాటలు చూసుకుని కంగారు పడకండి. లోకం పట్ల మనకున్న భ్రాంతి, విషయాల పట్ల మనకున్న భ్రాంతి, వాసనల పట్ల మనకున్న బ్రాంచ్, అదే బంధం. బ్రాంచ్ పోయింది అనుకోండి బంధం బయటకు వచ్చేస్తాం. అయితే మాటలు చెప్పుకోవడం తేలిక, ఆ బ్రాంచ్ నుంచి విడుదల పొందడానికి ఈశ్వరుడు కరుణ లేకుండా సాధ్యం కాదు. అంటే ఈశ్వరుడు పాదాలు ఉంది మీరు భక్తి విడిచిపెట్టండి. మనుషుల్లో 180 మంది పిచ్చోళ్ళు, 180 మంది పిచ్చోళ్ళు సమాజంలో. అంటే వాళ్ళ మాటలకు మనం విలుస్తున్నాం కానీ ఈశ్వరుడు మాట ఏంది మనకు గౌరవమే లేదు. అదే కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నాం, ఈ మాటను అర్థం చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాళ్ళు వంట పట్టించుకుని ప్రశాంతంగా ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్తే వాడు ఈ భూమి మీద నాకు బాగా ఇష్టడు, వాడు నా అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు, కాదు కాదు నా స్వరూపానికి, నా స్వరూపాన్ని వాడికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు కూడా మీ తల్లిదండ్రులు మీ శ్రేయస్సు కొరితే శ్రేయస్సు కొరికి చెప్తే మాట దారిపోయేవడం చెప్తే కొంతమంది ఆ మాట్లాడతారు. ఆ ఉన్నదంతా క్షవరం అయిపోయాక అమ్మలా చెప్పింది నానలా చెప్పింది ఎందుకని ఏడుస్తూ ఉంటారు. ఉన్నది క్షవరం అయ్యాక, క్షవరం అయితేనే కానీ ఎవరం రాదని చెప్తారు చాలా మందికి. మీరు కొంతమంది తల్లిదండ్రుల మాట గౌరవించడం వాళ్ళు చెప్పి ఎందుకు చెప్తున్నారని ఆ రోడ్డు మీద వెళ్ళి కూడా మాట ఏదో చెప్తారు. ఆడు ఎంతవరకు మీ క్షేమం కోరతాడు? మీ అమ్మకంటే ఎక్కువ క్షేమం కోరతాడు ఆ రోడ్డు అంతా వెళ్ళి కూడా? ఆ మాత్రం కూడా చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాని వాళ్ళకి మనకు జ్ఞానం ఏంటి? మీ జీవితం సుందరంగా ఉండాలి, మీ జీవితంలో సౌందర్యం ఉండాలి. మీ జీవితం సుందరంగా ఉంటే, మీ జీవితంలో సౌందర్యంగా ఉంటే రెండు కళ్ళు కూడా రెండు కళ్ళు కాదు, అలా మామూలుగా ఉన్న అందాన్ని కూడా ఒకసారి మనం రెండు ప్రకృతిలో ఉన్న అందాన్ని ఒకసారి రెండు కళ్ళు సరిపోయి సౌందర్యాన్ని చూడటానికి అనిపిస్తుంది. మామూలుగా భౌతికమైన వస్తువులు ఒకసారి రెండు కళ్ళు సరిపోయి మనం చూడటానికి అట్టినప్పుడు లోపల వస్తువు సౌందర్యం దానికి వర్ణించలేము ఆ సౌందర్యాన్ని. ఆ సౌందర్యాన్ని నేను చూడటానికి ఈ కళ్ళు సరిపో, అసలు ఈ కళ్ళ చూడని ఆ సౌందర్యాన్ని చూడలేదు, నీకు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను చూడు అర్జున అన్నాడు. ఈ భౌతిక నేత్రాలు చూడ హృదయంలో ఉన్న సౌందర్యం చూడలేదు. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఇజాల్ ఫర్ ఎవర్. సౌందర్యంతో కూడినటువంటి వస్తువే, శాంతితో కూడినటువంటి వస్తువే జీవితం పొడుగునానే ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ శరీరం ఉన్నాడు లేకపోయినా ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఇజాల్ ఫర్ ఎవర్. ఇలా పచ్చగా ఉండి రేపు వెళ్ళిపోయే వస్తువు కాదు నీకు ఆనందాన్ని కలగజేసేది. సర్వకాల సర్వ వస్తువులో ఎప్పుడు ఏది ఏ వస్తువుకైతే సౌందర్యంతో కూడిందో ఆనందంతో కూడిందో నిర్మలంగా ఉందో అదే నీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇవాళ పచ్చగా ఉండి నీకు వెళ్ళిపోయేది కాదు, నీకు ఆనందాన్ని కలగజేసేది. అయితే లేపలైన వస్తే అగ్నిగా ఉండదు, చాలా బ్యూటీగా ఉంటుంది. లోపలైన సౌందర్యమే స్వర్గం. నీకే జ్ఞానం కలిగింది అనుకోండి, మీకే లోపలన సౌందర్యం అందింది అనుకోండి, లోపలన్న జ్ఞాన గంగ మీ చేతికి అందుతుంది అనుకోండి, మీరు ఎలా రోడ్డు మీద నడిచి వెళుతున్నారనుకోండి, షేక్స్పియర్ అంటూ ఉంటాడు హెవెన్ వాక్స్ అంది చెప్తాడు. అంటే సౌందర్యం ఆ జ్ఞానం ఒక రూపం దాల్చి రోడ్డు మీద నడుస్తున్నాడు. కొంతమంది నడుస్తుంటే దేవుడు నడిచినట్టే ఉంటుంది. ఏం చేద్దంటే ఆ దేహం దేవాలయమైంది అనుకోండి, అది నడిచినప్పుడు దేవుడు నడిచినట్టే ఉంటుంది, మనకు దేవుడు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. దేవుడి స్వరూపం పొందిన వాడు మాట్లాడుతుంటే వాడు మాట్లాడేవాడు జీవుడు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. జీవుడిగా ఉండి దేవుడిగా మాట్లాడలేడు, దేవుడై దేవుడి గురించి మాట్లాడలేడు. లోపల అశాంతి పెట్టుకుని మీకు శాంతిని ఎలా చేకూర్చగలను, అది శాంతితో కూడిన మాటలు నేను ఏం మాట్లాడగలను మీతో. మీ క్షేమం ఎవరు కోరుతున్నారో కూడా తెలియని పరిస్థితి, మన క్షేమం ఎవరు కోరుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే దేవుడిని తెలుసుకోవటమే. నిన్ను నువ్వు తెలుసుకోవనుకో ఆ నిజమైన దేవుడు ఎవడు, ఆ దేవుడు కూడా నీకు తెలియబడ్డం, ఈశ్వరుడు కూడా నీకు తెలియబడ్డం. ఒకవేళ ఎక్కడ నీకు కనిపించిన నీ మనసు అంత నిజమో, ఆ దేవుడు అంటే నిజమో, ఇవన్నీ మానసిక దృశ్యాలు అంతే, నీ మనసుకు కల్పించే దృశ్యాలు. నీ మనసుకు ఆధారంగా ఉన్న వస్తువు నువ్వు చూడటం లేదు, మనసుకు కల్పించే విషయాలను చూస్తున్నావు. మనసుకు ఆధారంగా ఉంది, మనసు ఎక్కడి నుంచో తెలుస్తుంది, దేని ఉనికి వల్ల ఈ మనసు మనకు తెలుస్తుంది. అక్కడికి నీ చూపు లేదు, అక్కడికి నువ్వు గుడి పెట్టడం లేదు. నీలో భగవంతుడు ఉన్నాడు, నీ లోపల భగవంతుడు ఉన్నాడు, నీ లోపల భగవంతుడు ఉన్నాడు. అంచేతని నువ్వు తెలుసుకుంటే ఆ భగవంతుడు కూడా నీకు తెలుస్తాడు. కాదండి, లోపల ఉన్న భగవంతుడు ఎవడో నాకు తెలియదు, కాశీలో శివుడిని చూసి వచ్చారంటే కాశీలో శివుడు నిజమే, చూసిన వాడు నీ మనసు ఎంత నిజమే, ఆ శివుడు కూడా అంతే నిజం. అంచేత ఇప్పుడు లోపల దేవుడు ఉన్నాడు అంటున్నారు, మరి ఉంటే నాకు కనపడాలి కదా, వాడు ఎప్పుడు కనపడటం లేదు అంటే నాకు అంటున్నాడు. అది ఉన్న మాట నిజమైతే అడే మన తాడి మీద జగన్నాథం గారిలో ఉన్నాడు ఇది, అది నిజంగా మీరు ఉన్నాడు లోపల ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు, లోపల ఉన్నాడు 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 అంటున్నాడు, మరి ఉంటే నాకు కనపడాలి కదా, నాకు కనపడకుండా ఎందుకున్నాడు, నాకు కనిపించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నాను నేను. నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే నాకు కనపడాలి కదా, నా వర్గంలో ఉన్నవాడు నాకు కనపడకుండా ఎలా ఉంటున్నాడు, కనపడాలి కదా నాకు అని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. దానికి భగవాన్ ఉన్నాడు 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 అనుకున్నవాడు లేకుండా లేడు, ఉన్నాడు. అది నువ్వు గుర్తించినా ఉన్నాడు, గుర్తించకపోయినా ఉన్నాడు. ఇప్పుడు మనకే గుడ్డితనం వచ్చినానుకున్న సూర్యుడు కనపడ్డు, మరి ఉంటే నాకెందుకు కనపడుతున్నది, నీకు చూపింటే కదా కనపడదు. గుడ్డితనం వల్ల కనపడ్డావు, కళ్ళు మూసుకున్నా కనపడ్డావు. మీ అత్తగారిని బాగా చూడండి, మీ అత్తగారిని బాగా చూడండి అని చెప్తాను కానీ ఈ మాట అసలు నీకు చూడాలనే బుద్ధి రావాలి, కానీ నేను చెప్తే ఆ మాటలు ఎక్కడ పడదు. అంటే మా మాటలు ఎందుకు చెప్తామంటే మరి కాలక్షేపం కాలక్షేపం ఉంటుంది, ఈ మాట వల్ల నీకు లోపల ఏమైనా తపన కలుగుతుందేమని ఆశపడి చెప్పటం, మాట మంచి మాట చెప్పాలి. ఒకవేళ తపన కలగడం నేను మాట చెప్పి వదిలేయాలి, ఆ మాట వల్ల నీకు తపన కలిగింది అనుకున్న సంతోషం, ఒకవేళ తపన కలగకపోయేదా, తపన కలగకపోయినా మాట వల్ల నష్టం లేదు, మంచి మాట కాబట్టి. అంటే కళ్ళు మూసుకున్న సూర్యుడు కనపడ్డు, గుడ్డుతనం అక్కర్లేదు, కళ్ళు మూసుకున్నాడు సూర్యుడు కనపడ్డు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు వెలుగు ఎవడు ఇస్తున్నాడు, సూర్యుడు ఇస్తున్నాడు. సూర్యుడు అస్తమించిన పర్లేదు, ట్యూబ్ లైట్ పెట్టుకుంటాం, కరెంట్ లేకపోయినా పర్లేదు, తెలిసినదే పర్లేదు, వాడు కరెంట్ సరిగ్గా ఉంటలేదు, ఎక్కడాగింది, శుభ్రంగా బ్యాటరీ పెట్టుకుంటున్నారు, లేకపోతే కిరసన దీపాలు పెట్టుకుంటున్నారు, ఏదో పెట్టుకుంటున్నారు, అలాగే ఈ పెట్రో మార్క్స్ లైట్లు ఏదో పెట్టుకుంటున్నారు, పని ఆగటం లేదు. ఇప్పుడు ఈ సూర్యుడు అష్టమిస్తే మనకేమో ఇచ్చే నష్టం లేదు, ట్యూబ్ లైట్లు పెట్టుకుంటాం, కరెంట్ కూడా ఉండదనుకోండి, కిరసన దీపాలు పెట్టుకుంటాం, ఏదో పెట్టిన మనసు అయితే పెట్టుకుంటాం, ఏదైతే పెట్టుకుంటాం, ఏదైతే పెట్టుకుని ఆ రోజు గడిపేస్తాం, పని గడిపేస్తాం. కానీ సోదర మహర్షి గారు అంత తేలిగ్గా లోపలి లోపలన్న చీకటి పోదు. లోపలన్న చీకటి, లోపలన్న అజ్ఞానం, లోపలన్న బంధం, లోపలన్న వెలికి, లోపలన్న కొరత అంత తేలిగ్గా పోదు. మీరు చెవులు లైట్ పెట్టుకున్నంత మాత్రం చేత, దర్శనాలు లైట్ పెట్టుకున్నంత మాత్రం చేత లోపలన్న అంత తేలిగ్గా పోదు. లైట్ని చీకటిని పోగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. లేదా కొవ్వొత్తులు పెట్టుకోవచ్చు, దర్శనాలు కూడా లేదనుకోండి, కొవ్వొత్తి మరీ తేలిగ్గా. బయటనే చీకటిని పోగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. కానీ లోపల ఉన్న చీకటి గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా మన తెలివి చేతుల వల్ల పోరు. ఇక్కడ నారాయణుడు అనుగ్రహం లేకుండా, ఇక్కడ నారాయణుడి యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన కరుణ లేకుండా, ఆయన కరుణ ఉంటేనే మన ముఖాల్లో ప్రేమ తాండవిస్తుంది. కొంతమంది ఇంట్లో అన్ని ఉన్న ముఖాలు చూస్తే తేడ ముఖాల్లో ఉంటారు. ఆ సినిమా యాక్ట్రెస్ కూడా సినిమా తీసేటప్పుడు ఆ భార్య భర్తతో ఏదైనా పేచీని పెట్టుకొచ్చిందనుకోండి, ఆ డైరెక్టర్ చెప్తాడు ఒక నవ్వుముఖం పెట్టి, నవ్వుముఖం పెట్టి, అది ఇంటికడికి దెబ్బలాటికి వస్తే అది నవ్వుముఖం ఎలా పెడుతుంది, నవ్వుముఖం రాదు. అప్పుడు డైరెక్టర్ ఏమంటాడు, కట్ట 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 అంటాడు, ఆ రీల్ తీసేయమంటాడు, రీల్ తీసే తీసే భారాలు ఫేసి భారాలు అంటాడు, మళ్ళీ నవ్వమంటాడు పాపం. పాపం నవ్వు లేకపోయినా ఉరికే ముఖం చిట్లిస్తే సరిపోతుంది దీనికి. ఆ విషాద రేఖలు ముఖంలో లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ డైరెక్టర్ మీద చెప్పడం పడుతుంది బయట నవ్వుకి, ఇంకా లోపల నవ్వు రావాలంటే ఇంకా అంత కష్టం. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే, లోపల జ్ఞానం లేనప్పుడు, ఈశ్వర కరుణ లేనప్పుడు మన ముఖంలో ఆనందం కనపడదు, లోపల ముఖంలో శాంతి కనపడదు. కొన్ని ముఖాలు పౌడర్ రాయక్కర్లేదు, ఏమి రాయక్కర్లేదు. బట్టలు మామూలు బట్టలు, సాదా బట్టలు తొడుక్కున్నా, పౌడర్ రాపోయినా, సుమో రాయిపోయినా, ఆ లోపల ఉన్న శాంతి కడకల కళ్ళాడుతాం. కొంతమందిని చూస్తుంటే, ముఖాలు చూస్తుంటే బాగా ముగ్గుపోయిన మామిడి పండు, ఆ చర్మం మామిడి పండు యొక్క తోలు ఎలా ఉంటుందో, కొంతమంది స్కిన్ ఎలా ఉంటుంది బంగారపు చాయ్, అది సుమో రాయక్కర్లేదు, పౌడర్ రాయక్కర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, అక్కడ నలుపు తెలిపినా కదా ముఖంలో ఆనందం ఉంటుంది లోపల ఈశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు. అందుకే అడిగే ప్రశ్న ఏంటంటే, నాలో ఉన్నాడు అంటున్నారు కదా, ఉన్నప్పుడు కనిపించాలి కదా అని, అది ఎందుకు కనపడటం లేదు అంటే, భగవాన్ ఏం చెప్తున్నారంటే దానికి రెండు కారణాలు. నీ ఒక్కరి బుద్ధి ఒకటి కారణం, నీ బుద్ధిలో వంకరలు ఉన్నాయి. నీ బుద్ధిలో ఉన్న వంకరల వల్ల లోపల వస్తువు నీకు కనిపించడం లేకపోవటం వల్ల కాదు, అది నిజంగా లేదనుకు లోపల వస్తువు వశిష్ఠుడికి కూడా కనిపించదు, కృష్ణుడికి కనిపించదు, రామకృష్ణ పరమహంస కూడా కనిపించదు. వాళ్ళు ఏం కనిపెట్టలేదు, ఉన్నది తెలుసుకున్నారు అంతే వాళ్ళు. అంటే ఒకటి రెండు కార్యాలు ఉన్నాయి, నీ హృదయంలో నారాయణ ఉన్నాడు, నారాయణుడు లేకుండా నువ్వు లేవు, వాడి దయవల్లే నీ ముక్కులో గాలి తిరుగుతుంది, వాడు ఆ చేస్తే పోతాం నువ్వు. అయ్యేది నీకు నీ బుద్ధిలోని వంకరల కారణం. మన బుద్ధిలోని వంకరలు చాలా ఉంటాయి మన బుద్ధిలో. నీ బుద్ధిని సరి చేసుకో, నీ బుద్ధిని సరి చేసుకో. లోపల నీకున్న ఈశ్వరుడు వ్యక్తం కాబట్టి అప్పుడు నేను అడుగు వ్యక్తం కావటం కదా. అవి డాక్టర్లు మనకి బెలవి ఇచ్చారు, అసలు బెలవి మింగకుండా వెళ్ళి రోగం తగ్గలేదంటే అర్థమేది? ఆ బెలలు మనం మింగి రోగం తగ్గకపోతే తగ్గలేదని చెప్పచ్చు, అప్పుడు మెడిసిన్ మారుస్తాడు. అవి ఏమి వాడకుండా వెళ్ళి రోగం తగ్గలేదంటే అర్థం ఏంటి? అసలు నీ బుద్ధిలోని వంకరలే కారణం. నీ లోపల ఈశ్వరుడు నీకు దర్శనం అవ్వకపోవటం, ఈశ్వర సాక్షాత్కారం నీకు లేకపోవటం, నీ బుద్ధిలో వంకరలే, నీ ఒక్కర బుద్ధి నీ వంకరలే కారణం. రెండు, వాండరింగ్ మైండ్, మనస్సు ఒక క్షణం కూడా నిలబడదు కొంతమంది. ఇప్పుడు చెయ్యి చూడండి ఎలా ఉందో, ఎంత స్టడీగా ఉందో. నీ మనస్సు కూడా అంత నిదానంగా వచ్చినప్పుడు, అంత స్టడీగా, అంత ఏకాగ్రం అయినప్పుడు, అంత నిదానంగా ఉన్నప్పుడు, అంత సాత్విక బుద్ధితో తుణికిసలాడుతున్నప్పుడు, అప్పుడు నీ లోపల నీ ఈశ్వరుడు కనిపించడం లేదంటే, నీ కనిపించకపోతే ఎందుకు కనిపించడం లేదని అడుగు. ఒకటి నీ బుద్ధిలోనే వంకరలు, రెండు వాండరింగ్ మైండ్, నీ మనసులోనే చాపల్యం. ఈ రెండు తగ్గించుకుంటే చాలు. నీ సాధన అంటే దానికోసం. ఇది నీ బుద్ధిలో వంకరలు పోగొట్టుకో, నీ మనసు నిదానం చేసుకో. అదే భగవంతుడు చెప్పాడు, గాలి ఏం చూడ దీపం ఎలా ఉంటుందో, ఎంత స్టడీగా ఉంటుందో, నీ మనస్సు కూడా అంత స్టడీగా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. లోపల నారాయణుడు కనిపించడం కాదు, నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. కొంతమంది అంతా ఉంటారు, మనం చెప్పవలసింది చెప్పాం, వాళ్ళు విన్నా పర్వాలేదు, వినకపోయినా ఇబ్బంది లేదు, మనం చెప్పవలసినది చెప్తాం. మన మాట వాళ్ళు వింటున్నదని మన మనసును పుణ్య చేసుకోవడం అవసరం. మనం చెప్పాల్సిన డ్యూటీ మనం చెప్తాం, తర్వాత వాళ్ళని ప్రారంభానికి వదిలేదు. కృష్ణుడు అన్నాడు, కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి రాజీ ప్రయత్నం చేశాడు, రాజీ జరగలేదు. దేవుడు ప్రయత్నం చేస్తే రాజీ జరగలేదు. కృష్ణుడు అంతటి వాడు ఉండి రాజీకి ప్రయత్నం చేయలేదేమో అనుకుంటారని చేశాను, జరిగేది జరుగుతుంది అంటాడు. వాళ్ళని చంపేస్తాను వెళ్ళి వాళ్ళంతా వీళ్ళంతా అంటాడు దుర్యోధన్. వాళ్ళంతా వీళ్ళంతా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, విజయ సారథిగా, రథ సారథిగా వాడి చుట్టులో కూర్చుని గుర్రాలు తోడుచున్నప్పుడు, విజయ సారథి పార్థ సారథి రథ సారథిగా కూర్చుని తోడుచున్నప్పుడు, అర్జునుడు తన గాంధీ ధ్వని మీకు వినిపిస్తున్నప్పుడు, అప్పుడు తెలుస్తుంది వాడంతో వీడంతో, అప్పుడు తెలుస్తుంది అంటే తోకం లేని మనుషులు, తోకం లేని మనుషులు మాటలు మనం పట్టించుకోకర్లేదు, అదిర్లేదండి మాటలాగా ఉంటాయి. వీడు అంటున్నాడండి నాలయ వాసనలు ఉన్నాయి, వీడు అంటున్నాడండి నాలయ వాసనలు ఉన్నాయి, పోగొట్టుకో నీ మనసులో చేపలు ఉండి అవి పోగొట్టుకో, నీ బుద్ధిలో వంకరలు ఉన్నాయి అవి పోగొట్టుకోండి, అది నీలో సంస్కార పూర్వజన్మ నుంచి పోగు చేసుకునే వాసనలు అవి పోగొట్టుకోమని మీరు చెబుతున్నారు. నా లోపల దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు కదా, ఆ దేవుడు అనేవాడు శక్తి లేకుండా ఉండడు కదా, ఇదెవడు పెద్ద ప్లేటర్ అండి. మీరు లోపల సంస్కారాలు పునర్జన్మ తీసుకొచ్చే కారణాలు మీరు పోగొట్టుకోమని చెప్తున్నారు. నేను నా బుద్ధిలో వంకర్లు పోగొట్టుకోమంటున్నారు, నా మనసులో నేను చేపలను పోగొట్టుకోమంటున్నారు, నా హృదయంలో దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఆ దేవుడు అనేవాడు శక్తి లేకుండా ఉండడు కదా, వాడి శక్తిని ఉపయోగించి నా మనస్సును నిదానం ఎందుకు చేయకూడదు, నా బుద్ధిలో వంకర్లు ఎందుకు పోగొట్టకూడదు అంటున్నాడు. వీడు ఆడే పోగొట్టుకుని వచ్చాను కదా, నాకు ఉన్నాడు, మరి ఉన్నాడు ఉన్నాడంటే శక్తి లేకుండా ఉన్నాడా, అంటే వాడి శక్తి కంటే నా వాసనకు శక్తి ఎక్కువ ఉందా, వాడికంటే నా వాసనకి ఎక్కువ శక్తి ఉంటే వాడి దేవుడు ఎలా అవుతాడు. ఇప్పుడు రమ మహర్షి గారిని భూమిలో పడేశారండి, ఇది ఉన్నాడని చెప్తున్నారు. ఆ ఉన్నాడు శక్తి లేకుండా ఉన్నాడా, జ్ఞానం లేకుండా ఉన్నాడా, వాడిని తెలుసుకుంటే నాకే జ్ఞానం వచ్చేసినప్పుడు ఆడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు, వాడిని తెలుసుకుంటే నాకు శక్తి వస్తుందని మీరు చెప్తున్నారు కదా, వాడి శక్తి లేకుండా ఉంటాడు అంటే నా బుద్ధిలో వంకర్లు ఉన్నాయని కూడా వంకర్లు పోగొట్టుకోనేంత శక్తి ఆడికి లేదంటారా మీరు, నా బుద్ధిలో వంకర్లకు ఎక్కువ శక్తి ఉందా వాడి శక్తి కంటేనే, నా మనసులో ఉన్న చేపలే నా చేపలేని పోగొట్టలేడు వాడు లోపల, వాడి శక్తిహీనుడా, వాళ్ళు ఎందుకు పోగొట్టకూడదు, వాడిని పొందేటట్టు నన్ను ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఉన్న మాట నిజమైతేనే, ఆ లోపల ఉన్నవాడు నిజమైతే ఇవన్నీ ఎందుకు చేయకూడదు, నా బుద్ధిలో ఉన్న వంకర్లు ఎందుకు పోగొట్టకూడదు, నా మనసులో ఉన్న చేపలు ఎందుకు పోగొట్టకూడదు, ఏ వాడిని తెలుసుకోవడానికి వాడి లోపల, వాడు నా లోపల ఉన్నప్పుడు వాడిని తెలుసుకోవడానికి ఆటంకులు ఏ బలహీనతలు ఏ అవరోధాలు వస్తున్నాయో అవన్నీ పోగొట్టి వాడి అనుభవం నాకు వచ్చేలా వాడు ప్రసాదించి అనుగ్రహించవచ్చు కదా, ఎందుకు వచ్చిందండి అల్లరంతా అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు భగవాన్ గారు ఎప్పుడు ఏం చేస్తున్నారంటే, అవునవయ్యా, ఆడు కూడా రెండు అడుగులు వేస్తున్నారు, ఆడు తిరగబడిగా ఉన్నాడండి. అవునవయ్యా బాగానే చెప్పావు నువ్వు, బాగానే చెప్పావు, నీ వాసన పోగొట్టుకునే శక్తి ఆడికి లేకపోతే దేవుడేంటే, ఆ మాత్రం శక్తి లేకుండా ఉన్నాడు, ఆ మాత్రం శక్తి లేకుండా ఉంటే ఆ దేవుడేంటే అడుగుతున్నావు. అవునవయ్యా బాగానే చెప్పావు నువ్వు, అవును బాగానే చెప్పావు, నువ్వు చెప్పినట్టు ఆయన తప్పనిసరిగా చేస్తాడు, ఆయన చెయ్యాలని ఆయన చెయ్యాలని అంటున్నావు, తప్పనిసరిగా చేస్తాడు. భగవంతుడు నా వాసనని తొలగించాలి, నా సంస్కారాలు తొలగించాలి, నా బుద్ధిలో ఉన్న వంకరలు తొలగించాలి, నా మనసులో ఏదైనా రోత ఉంటే ఆ రోత తొలగించాలి అనేటువంటి కాంక్ష, అనేటువంటి తపన నీకు ఉంటే ఆయన తొలగిస్తాడు. గుర్రాన్ని చెరువు దగ్గర తోలుకెళ్ళాం కానీ నీళ్ళు తాగించలేము మనం, దాని తాగాలి అంతకంటే ఏం చేస్తాం. అలాగే అక్కడ శక్తి ఉన్నమాట నిజమే, దేవుడికి శక్తి లేదు, దేవుడికి శక్తి లేదు వెనక ఉంది అక్కడ, కానీ ఇక తపన ఎవరోగాలు ఆయన పోగొట్టాలి, ఆయన సంకల్ప అనుగ్రహం నాకు కావాలి, ఆయన శక్తి నా మీద, ఆయన శక్తి, ఆయన శక్తి అంటే అనుగ్రహమే, అనుగ్రహం దేవుడు అనుగ్రహం లేకుండా శక్తి లేకుండా ఉండడు, ఉంటాడు దేవుడు కాదు. అయితే ఆయన తొలగించాలి, ఈశ్వరుడు అనుగ్రహాలు తొలగించాలి, నీకు అటువంటి ఉదాత్తమైన ఆకాంక్ష, భగవంతుడి యొక్క సహాయం విధంగా హృదయపూర్వకంగా నువ్వు కోరుతుంటే ఆయన సహాయం రాకుండా ఎలా ఉంటుంది, తప్పక తొలగిస్తాడు. ఎంత వేగంగా పెడతాడంటే మరి గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు ఇంకా పట్టు వదిలేస్తాడు, ఇంకా నా వల్ల ఏమీ కాదు, ఈ మొసల యొక్క నోట్లోని తప్పించుకోవడం నా వల్ల కాదు, ఇంకా చావుకు సిద్ధం అవలసిందే, చావు తప్పించి ఇంకో అవకాశం లేదు, ఇంకో మార్గం లేదని ఆ గజేంద్రుడు పూర్తిగా వదిలేస్తాడు. ఇంకా నా వల్ల ఏం కాదు అని అప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు, విష్ణువుని ప్రార్థిస్తే వాడు చక్రం కూడా మర్చిపోయి వచ్చేస్తాడండి, చక్రం పెట్టగలం మొసల్ని చంపడానికి చక్రం పట్టగలని మర్చిపోయాడు విష్ణువు కూడా ఆతరతున్నాడు. అంటే నీ శరణాగతి నిజమైతే అంటే వేగంగా నీ సంస్కారాన్ని తగలబెట్టి నేను విడుదల చేస్తాడు, నీ వాసన తగలబెట్టి విడుదల బయటకు రాదు, తగలబెట్టి నేను విడుదల చేస్తాడు, అంతేకాదు నిరోప బుద్ధి నుంచి నాన బుద్ధి నుంచి కూడా విడుదల చేస్తాడు. ఆ మధుర క్షణాలు నీకు ఎప్పుడు ప్రసాదించాలో, ఆ మధురాధిపతి ఎప్పుడు అనుగ్రహిస్తాడో పై నిమర్తాన్ని తెచ్చుకుంటాడు, కానీ జరగటం జరగటం చక్రం మర్చిపోయి వచ్చాడు, మరి చక్రం లేకుండా ఎలా వదిస్తాడు, మొసలు వచ్చేసాడు చక్రం లేదు, అవి చక్రాన్ని స్మరించే చక్రాన్ని తెచ్చుకుని వదిస్తాడు మోసడు అని పోతనామాచ్యుడు రాశాడు భాగవతంలో. పోతనామాచ్యుడు బావగారు శ్రీనాథుడు, ఇద్దరు బావ బావ మధ్యలు, ఆయన కవి ఈయన కవి. రాత్రి ఇంటికోసారి శ్రీనాథుడు భోజనానికి వచ్చాడు, శ్రీనాథుడు భోజనానికి వచ్చాడు, పచ్చడం అయిపోయింది, కూరన్న అయిపోయింది, పిండి వంట తినేశారు, తర్వాత మధ్యగణంలోకి వచ్చారు. అప్పుడు శ్రీనాథుడు ఏమంటాడంటే, బావా బావా నువ్వు భాగవతం రాశావు, మధురాత్రి మధుర భాగవతం పోతనామాచ్యుడు, కానీ విష్ణువు చక్రం మర్చిపోయి వచ్చాడని రాశావు, అదేం రాసావయ్యా, నువ్వు ఎలా చంపుతాడనుకున్నా మోసం, ఆ పద్యం ఎలా రాశాడంటే, పోతనామాచ్యుడికి పాండిత్యం ఉంది, శ్రీనాథుడికి పాండిత్యం ఉంది, కానీ పోతనామాచ్యుడికి ఉన్న భక్తి శ్రీనాథుడికి లేదు. పోతనామాచ్యుడు ఎక్కువ ఈశ్వరుని ఆరాధించేవాడు, శ్రీనాథుడు ప్రభుత్వాన్ని ఆరాధించేవాడు. ఆయన చనిపోయేపు గవర్నమెంట్ అనుగ్రహం కావాలి. ఎవరికి? శ్రీనాథుడికి. వీళ్ళకి గవర్నమెంట్ అనుగ్రహం అక్కర్లేదు, ఈశ్వరానుగ్రహం, దైవానుగ్రహం పోతున్నా మార్చు. పాండిత్యం ఇద్దరికి ఉంది, కానీ భక్తులు ఇద్దరికి తేడా ఉంది. ముందు భౌతిక శక్తి శ్రీనాథుడిది, ఆయన ఆధ్యాత్మిక శక్తి. ఏనాటికైనా ఆధ్యాత్మిక శక్తి ముందు భౌతిక శక్తి తలవంచవలసింది. అసలు మధ్యగానే తెలుస్తున్నారు, ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. పోతనా మార్చు ఏం మాట్లాడలేదు. విష్ణు చక్రం మర్చిపోయి వచ్చాడని పద్యం రాసేవా నువ్వు అన్నాడు. ఎవరిని? బావగారిని. పోతనా మార్చండి అన్నాడు. అని మూడు మెదపలేదు. ఎవరు? పోతనా మార్చండి. కానీ మధ్యగన్నం తినేసిన తర్వాత ఒక్క రెండు ఒక్క నిమిషం ముందు పెరిచాడు శ్రీనాథుడి కంటే. పోతనా మార్చండి వేసి ఆ నూరు దగ్గరికి వెళ్ళాడు చెయ్యి కడుక్కుంటాను. చెయ్యి కడుక్కుంటూ పెద్ద ఒక కేక వేసాడు పోతనా మార్చుడు. బావా బావా నీ మనడు నీటిలో పడిపోయాడు. ఇంకా చివర ముద్ద నోట్లోకి వెళ్ళలేదు. ఎవరికి? శ్రీనాథుడికి. తొందరగా పరిగెట్టి పరిగెట్టి పడిపోయాడా? పడిపోయాడు. నీ ఇద్దరు పరిగెట్టి పడతాడు. అప్పుడు అంటాడు, ఎవరైనా నీ మనవడో నూతిలో పడిపోయాడంటే నువ్వేం చేయాలి? తాడు ఏదో తేవాలి నువ్వు. నీ మనవడిని నూతిలోంచి బయటకు తీయటానికి తాడు లేకుండా ఒత్తి చేయడం పోయి వచ్చాయంటే నువ్వు ఎలా గాబరాగా వచ్చావో విష్ణువు కూడా అలా గాబరాగా వెళ్ళాడు. ఇప్పుడు తెలిసిందే అని అడిగాడు. ఇప్పుడు నేను రాసిన పద్యం అర్థమైందా? ఇప్పుడు నీకు నువ్వు నీ మనవడ నూతిలో పడిపోయినప్పుడు నువ్వు తాడు ఏదైనా తేవాలా? నూతిలోంచి బయటకు తీయటానికి ఉపాయం ఏది తేవాలి? ఏమి లేకుండా పరిగెట్టుకు వచ్చావు? ఇంకా నీ మనవడి మీద ఉన్న ప్రేమ కొండి ఆ మాత్రం భక్తి లేకుండా ఉంటుందా? విష్ణువుకి తన భక్తుడి మీద ఆ మాత్రం ప్రేమ లేకుండా ఉంటాడు. అంటే ప్రాక్టికల్ గా చేసి చూపించాడు, అదే ప్రాక్టికాలిటీ. హైదరాబాద్లో చాగరాజ భవన్లో మాట్లాడుతున్నాను. ఆయన చాలాసార్లు నేను చాగరాజ భవన్లో మాట్లాడాను. ఆయన చాలాసార్లు వచ్చారు. ఒక ఆయన ఆయన కవి, కవిత్వం రాస్తారు. మామూలుగా బాగున్నారంటే బాగున్నారు. అంతవరకు ఆయనకి నాకు తగ్గ స్నేహం లేదు. పరిచయం మీరు బాగున్నారంటే మీరు బాగున్నారు. కానీ మీటింగ్లోకి వస్తారు. మీటింగ్ కంక్లూజ్ అయిన తర్వాత మీరు మా ఇంటికి ఒకసారి రావాలన్నారు. ఎందుకని ఇక్కడ కనిపించి మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని చూడాలి కదా. కలుసుకున్నాం కదా, మీ ఇంటికి వస్తాం. మీరు కనిపించారు, మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని చూడాలి కదా. అలా కదా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు వీళ్ళని. మా ఇంటికి మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే మీ వాళ్ళు నాకు చాలా ప్లెజెంట్గా కనిపిస్తున్నారు. మిమ్మల్ని గారు చాలాసార్లు చూశాను, వాళ్ళు చాలా ప్రజెంట్గా కనిపిస్తున్నారు. మీ సహవాసం ఆనందించడానికి ఇంటికి పిలిచాను. మీ కంపెనీని ఎంజాయ్ చేయడానికి పిలిచాను. మీరు అన్నారు మీ ఇంటికి వచ్చినా కదా మిమ్మల్ని చూసే కదా, అది కరెక్టే, హేతువాదం అంతే. కానీ చాలా ప్రజెంట్గా కనిపిస్తున్నారు ఈరోజు మా కళ్ళకి. మీరు ఆ కంపెనీ అనుభవించడానికి మా ఇంటికి పిలిచారు. ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆ మాట చెప్తారు. ఇంటికి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో ఆయన తొలగించవచ్చుందో ఆయన శక్తి లేకుండా ఉన్నాడని. అంటే ఏమన్నా ఉన్న తొలగిస్తాడు. నీకు ఆకాంక్ష ఉంటుంది, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఒకటి ఉండాలి నీకు. ఆయన తొలగించగల శక్తి ఉంది ఆయనకి. ఆయనకి అసాధ్యం అంటే ఏమి లేదు. జీవుడికి అసాధ్యం ఉంది కానీ దేవుడికి అసాధ్యం లేదు. ఆయనకైనా పోరని నమ్మకం నీకు ఉండాలి. అలా ఉంటే సరే, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఆయనే తొలగిస్తాడు. ఇప్పుడు ప్రశ్నేశ్వరుడు కూడా అమాయకుడు అనుకోక్కర్లేదు. ప్రశ్నేశ్వరుడు బొత్తిగా మీరు అమాయకుడిగా గుర్తించకండి. ఈశ్వరుడని కూడా ఒకడు ఉన్నాడు, భగవంతుడైన ఒకడు ఉన్నాడు. మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది అని పరిపూర్ణమైన విశ్వాసం మీకు అనుకుంటే ఆ శక్తి అన్ని పనులు మీకు చేసి చూపాడు. అయితే ఆ పని చేయగలదు ఈశ్వరుడు, ఆ పని చేయగలదు నీకు నమ్మకం నీకు కుదరాలి. భగవాన్ చెప్పి నువ్వు నోరుతో వెళ్తే కుదరదు. ఈశ్వరుడు ఈ వంకరను తొలగించగలని నమ్మకం ఆయన మీద ఉంటే తొలగిస్తాడు. నీకే నమ్మకం ఉండదు. ఈశ్వరుడి శక్తిని నువ్వు అనుమానించకుండా ఈశ్వరుడి శక్తిని డౌట్ చేయకు. నువ్వు ఆ నమ్మకం, ఆ ఈశ్వరుడు ఆ పని చేయగలడని నమ్మకం ఏతువాదన్నా మాట్లాడుతున్నావు. నీ గుండెలో పూర్తిగా విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే సరే, నీ చెప్పింది రైట్, అలాగే చేస్తాడు. నేను మాట్లాడే మాటలు కూడా మనుషుల యొక్క మనసును కూడా కాలుష్యం చేస్తాడు. లారీలు కొన్ని కొన్ని లారీల నుంచి ఎప్పుడైతే పగ వస్తుంది, ఆ పగ ఏళ్ళు అంటే పొల్యూట్ చేసేస్తుంది. ఆ గాలి మనం పీల్చుకుంటాం, అనారోగ్యం ప్రారంభమవుతుంది. అలాగే కొంతమంది వెళ్ళి కూర్చుంటే మన మైండ్ పొల్యూట్ చేస్తారు, మన మనల్ని కలుషితం చేస్తారు. మళ్ళీ మన మైండ్ కలుషితం తర్వాత అది కలగడానికి మళ్ళీ కొన్ని జన్మలు పట్టవచ్చు. అంటే నీ పూర్వపుణ్యం లేకపోతే నీకు సత్పురుషుడు సహవాసమే దొరకదు. సత్పురుషుడు సహవాసం దొరకాలని మోక్ష కాంక్ష సత్పురుషుడు సహవాసం కావాలనుకున్నా సరిపోదు. సత్పురుషుడు దొరకాలి నీకు, మోక్షకాంక్ష నీకు దొరకాలి. మోక్షకాంక్ష నీకు లోపల నుంచి రావాలి. ఇదంతా నీ పోరాపుణ్యం ఉంటే కదా నీకు వచ్చేది అన్నారు ఆచార్యులు వారి వివేక చూడమన్నారు. నువ్వు ఎంతో కంటే పూర్వం ఏదైనా నాడు మంచి పనులు చేసి ఉంటే కదా నీకు ఆ కాంక్ష, జ్ఞానం పట్ల కాంక్ష కలగటం, లేకపోతే ఊరికే వస్తుంది. ఇది పూర్వజన్మలో ఏదైనా సత్కర్మ చేసి ఉంటే కదా. ఒకవేళ సత్కర్మ చేసినా అది మన రజోగుణానికి పెరిగే సత్కర్మలు చేసి ఉంటాం. అవును, నువ్వు చెప్పినట్టే చేస్తాడు ఈశ్వరుడు. ఆయన కూడా నాడు అడుగులు వేస్తున్నాడు అనుకోండి, నాడు ఎదురు తిరిగిలే ఉన్నాడు అలా చెప్పకపోతుంది. అంటే అవును, నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్టే చేస్తాడు. నీ కాంక్ష నిజమైతే ఏమి, నువ్వు ఓడితో ఏదైతే మాటలు చెప్తున్నావో అది హృదయం పడుతున్నా నువ్వు చెప్తా అంటే నువ్వు చెప్పినట్టే చేస్తాడు. భగవంతుడికి శక్తి ఉందా నోరుతో చెప్తున్నావు, అది హృదయంలో నమ్మితే శక్తిని నువ్వు చెప్పినట్టే చేస్తాడు. సరేలే, ఆయన తొలగిస్తాడు, నీ నేరుతో చెప్పే మాటే, నీ నేరుతో చెప్పే మాట నీ హృదయంలో నేను అమ్ముతా అంటే నీ మాట నువ్వు అమ్ముతంటే చాలు. నా మాట నువ్వు నమ్మక్కర్లేదు, భగవంతుడికి శక్తి ఉందని నువ్వు అంటున్నావు కదా, ఆ మాట నువ్వు నమ్మితే అది నిజమే, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. తప్పక తొలగిస్తాడు, అందులో సందేహం పడక్కర్లేదు. నా మాట నువ్వు నమ్మక్కర్లేదు, నీ నేరుతో చెప్పిన మాట నువ్వు నమ్మితే సరిపోతుంది. నీకు భగవంతుడి మీద ఆ విశ్వాసం ఉంటే సరి, భగవంతుడి శక్తి శక్తి అంటున్నావు కదా, ఆ భగవంతుడికి ఉన్న శక్తి మీద నీకు విశ్వాసం ఉంటే సరిపోతుంది. నా మాట కాదు, నా మాట వదిలేదు, నీ మాట మీద నీకు విశ్వాసం ఉంటే సరిపోతుంది. తప్పక తొలగిస్తాడు, తొలగిస్తాడా తొలగిస్తాడా అంటున్నాను, అలా కాదు తొలగించాను, నువ్వు డౌట్ పడక్కర్లేదు, తప్పక తొలగిస్తాడు. సత్యండి, నువ్వు చెప్పినట్టే చేస్తాడు. మీరేమంటాడేంటండి, నా నోరుతో చెప్పిన మాటే నాకు నమ్మకం ఉంటే మీరు సరిపోతుందని చెప్తున్నారు కదా, ఆ నమ్మకం ఆడు ఎందుకు కలిగించడంటున్నాడు. ఈ వాడు దాడి మీద జగన్నాథ సంగారి కంటే గట్టాడండి, అంటే భగవాన్ సరే అది కూడా చేస్తాడు. విశ్వాసం కూడా, విశ్వాసం కూడా ఆయన కలిగిస్తాడు. అసలు ఆయన ఉన్నట్టు మీకు నమ్మకం కుదరాలి కదా. ఇప్పుడు అసలు ఆయన ఏవాడు ఉన్నాడనేటువంటి విశ్వాసం మీకు కలిగితే, ఆ నమ్మకం మీకు కలిగితే విశ్వాసం ఆయన ముందు చెప్పినట్టే ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు ఊనుకోవడం. తప్పనిసరిగా నీకు ఆ విశ్వాసం ఆయనే కలగజేస్తాడు. అసలు ఆయన అనేవాడు ఒక ఉన్నాడని నమ్మకం నీకు ఉండే, ఆ నమ్మకం ఉంటే అన్నీ చేస్తాడు, విశ్వాసం కూడా కలగజేస్తాడు. నీ నోటితో చెప్పిన మాటలు నీ హృదయంలో నమ్మితే సరిపోతుంది, నా మాటలు నువ్వు నమ్మక్కర్లేదు. అయితే నేను ప్రార్థన ఏం చేయక్కర్లేదు అంటారా, నమ్మితే సరిపోతున్నాడు, నమ్మకానికి మించిన ప్రార్థనే లేదంటున్నారు భగవాన్. ఇంకా ప్రార్థనలో దీపారాధనలు ఏం అక్కర్లేదు అంటారా మాకు, అంటే ఆయన అంటున్నాడు అసలు నమ్మకానికి మించిన ప్రార్థనే లేదు, నమ్మకానికి మించిన పూజ లేదు, నమ్మకానికి మించిన జపమే లేదు. నీ నమ్మకం నిజమైతే నువ్వు అనుకున్నట్టు అన్నీ నీకు చేసి పెడతాడు. అన్నం వండటమే కాదు, రెస్టర్లో వడ్డించడమే కాదు, నీ నోట్లో పెట్టడమే కాదు, నీ జప తినిపించడం కూడా ఆయనే చేస్తాడు. చంటిపురం చూడండి, మనం తినిపిస్తాం, తినకపోతే కాకు వచ్చిందంట, పూజ వచ్చిందంట, అదే వచ్చిందంటే ఇది వచ్చిందంటే అది అటు ఇటు చూస్తుంటే అది నోట్లో కుట్టేస్తాం. అలాగే భగవాన్ ఏం చెప్తున్నాడంటే అన్నీ చేస్తాడు కదా, నీ నమ్మకం ఏదైతే నోట్లో పెట్టాం కదా, నీ జగన్ మింగింపు చేస్తాడు. అన్నం వండటమే కాదు, ఇష్టంలో వడ్డించడమే కాదు, కలపడమే కాదు, నోట్లో పెట్టడమే కాదు, నేను ఏదో ఎలా చేసి అలా చూడమని ఎలా చూడమని నేను నోట్లో గుర్తిస్తాడు. అన్నీ జరుగుతాయా, నువ్వు చెప్పిన అన్ని చేయాలన్నా వాడే చేయాలంటున్నాడు. ఇక్కడ ఇది భక్తులే అన్నా వాడే చేయి, ఇది ప్లేయర్గా ఉంటాడు, భక్తులే ఉండడండి, లేకపోతే ఈ రకాలు కలుగుతున్నాడు ఏంటి వీడు అంటే, వీడు అన్ని వాడే చేస్తాడో నువ్వు నమ్మకం ఉంటే సరిపో. అసలు భగవంతుడిని అంటే నువ్వు జపాలు అక్కర్లేదా, పూజలు అక్కడ ఏమీ అక్కర్లేదు, నీ నమ్మకం ఉంటే చాలు, నీ నమ్మకం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, ఆ ఫేస్ అన్నీ చేసి పెట్టేస్తుంది. అంటే నువ్వు డౌటింగ్ ఫేమస్ కదా ఉండకూడదు, నీ నమ్మకం మట్టికి పరిపూర్ణంగా ఉండాలి. అంటే కొంతమంది ఒక రోజు నమ్ముతారు, మళ్ళీ ఒక రోజు నమ్మరు, అలా ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఆల్వేజ్ ఎప్పుడు ఉండాలి మీ నమ్మకం. అలా ఉంటే సరే నీకు ఎప్పుడైతే జరుగుతుంది, సరే నీకు భగవంతుడి మీద, భగవాన్ ఏమంటున్నారంటే నీకు ఈశ్వరుడి మీద పరిపూర్ణ నమ్మకం ఉంటే అలాగే ఉంటాం, నీ కోరికలు నిలబెడితే అజ్ఞానం నుండి బయటకు వచ్చేసి. ఒకవేళ నీకు కుదరలేదనుకో, ఇప్పుడు మనం చుట్టాలు వచ్చినప్పుడు నాలుగు మూడు కూరలు వండుతాం, అలాంటి నాలుగు మూడు కూరలు తినేస్తారని కాదు తినరాళ్ళు, అది నచ్చిన కూరలు తింటారు. ఇంటికి వచ్చేలా కానీ మీకు ఏ కూర తింటారండి, మీకు ఏది ఇష్టం అంటే బాగుండదు. మరి నాలుగు కూరలు చుట్టాలు వచ్చినప్పుడు వంటానికి కారణం అది, అది ఏ కూర ఇష్టమైతే ఆ కూరని వాళ్ళు చిన్న పడుకుని తినేస్తాడు. అంటే ఇంగ్లీష్లో సామి తింటే కింద ఎవరు కింద ఆడో తింటారు, బట్టలు మట్టికి ఇతరుల కోసం కట్టుకుంటున్నారు. అందుకే మనం మెడ్రాస్ వెళ్ళినప్పుడు నలుగురిని తీసుకెళ్తాం బట్టల సెలక్షన్. అంటే మీరు దేవుడి మీద భారం ఎలా చేస్తున్నారు, బట్టలకు మెడ్రాస్ తీసుకున్నప్పుడు రమ మీద భారం పడేయండి. రమణ మీద భారం ఇస్తే పెళ్లి కూతురిని కూడా తీసుకెళ్ళారు, ఈ పెళ్లి కూతురి కంటే పెళ్లి కూతురికి ఏ బట్ట బాగుంటుందో రమణ తెలుస్తుంది. అది వాళ్ళకి తిరిగితే పెళ్లి కూతురిని కూడా వేసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి కొట్టులో కూర్చొని టైం పాడు చేసుకోవటం, గంటలు అయిపోయి నాలుగు గంటలు పట్టడం. అయితే మమ్మల్ని ఏం ప్రార్థనలు చేయక్కర్లేదు, ఇంకా పసుపు కుంకుమ కూడా రాయక్కర్లేదు, నేను అడుగుతా అంటే పూజలు ఏం చేయక్కర్లేదు, ఏమీ అక్కర్లేదే, నీ నమ్మిక నిజమైతే, నీ నమ్మిక నిజమే. ఒకవేళ నమ్మకం నీకు కుదరట్లేదు అనుకో, ఇంకో అవకాశం ఇస్తున్నారు భగవాన్. ఒకవేళ నీకు నమ్మకం కుదరట్లేదనుకో, నాలుగు కూరలు ఎందుకు ఉంటున్నారంటే ఏదో కూర మొత్తమే అన్నం తినాలి. అది ఈ మధ్య మాటేం జరుగుతాయంటే ఈ కూర చెప్పేస్తున్నాం, కారం ఎక్కువైందంటే కారం ఎక్కువైతే మనిషి నూనె ఎక్కువేస్తున్నారు, నూనె ఎక్కువైందని చెబుతానికి మళ్ళీ కారం ఎక్కువేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మేము చెప్పింది ఏంటారో, మేము చెప్పింది విన్నవాళ్ళు లేరు, అక్కడ ఉండేవాళ్ళు లేరు, ఆ ఉండేవాళ్ళకి ఇలా మాట చెప్పడం మర్చిపోతారు, నూనె ఎక్కువేద్దాం. ఆ నూనె తింటున్నామో తెలియదు, అన్నం తింటున్నా కూర తింటున్నా తెలియదు, కంఠం పట్టేస్తాం లేదు, మనుషులకి జ్వరం వచ్చేస్తారు అన్నారు. కొమ్మరి మీటింగ్లో నేను జ్వరంతో చెప్తాను, మన బాధలు మీకు తెలియదు, మీటింగ్లు మీటింగ్ అని మీరంటారు. ప్రతి ఇంటికాల ఎక్కడ చెప్పగలం కారం ఎక్కువేద్దు, అయితే నూనె ఎక్కువేద్దని చెప్పే నూనె ఎక్కువేద్దంటే మానేస్తారు, నేను కారం ఎక్కువేసేస్తారు. కొంతమంది అసలు మీరు ఎవరికైతే జాగ్రత్తగా ఉన్నాయి, వాళ్ళు వండరు, ఎవరు ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు ఇష్టించారు, వాళ్ళ అలవాటుని బట్టి వాళ్ళు ఉండే, ఎవరి అలవాటు ఆడకపోతుంది. మామూలుగా జనరల్గా ఆరోగ్యం మంచి, భోజనాల గురించి అనారోగ్యం వస్తుంది. మీరే బాగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, నాన్నగారు ఉపన్యాసం మానేద్దాం, వంట జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళు మీరే ఒక్కర్లేరు, నాన్నగారి ఆహార విషయం చూద్దాం, కొన్ని ఉపన్యాసం పోతే పోతుంది అని ఆ మాత్రం త్యాగం చేసేవాళ్ళు కూడా మీరే ఒక్కర్లేరు. అంటే ఈ నలుగురు గురించి నేను ఏ పక్కన అయినా అంతే, ఈ విషయంలో బుద్ధికి ఎటువంటి బలహీనత ఉందో, మాట ఎటువంటి బలహీన, బుద్ధికి కొన్ని ఎటువంటి బలహీనత, ఎవరైనా భోజనానికి పిలిస్తే కాపంలో అయిపోయాడు, తిని బాధపడేవాడు. బుద్ధుడు చాలా గొప్ప వాడు, పరిపూర్ణమైన జ్ఞాని. కానీ ఎవరైనా భోజనాన్ని పిలిస్తే అనుకుని పిలిచారు ఎందుకు వాడు ఎలా ఉంటారో తినేసేవాడు అలా బాధపడి చివరిలో మోషన్స్ పట్టు చచ్చిపోయాడు బుద్ధుడు. అది ఆయన చివరి ఎలా చచ్చిపోయాడు వాళ్ళందుకు పిలిచారు వాడు వెనకబడిన వర్గాలు. బుద్ధుడికి కులం లేదని అది గొప్పతనం. బుద్ధుడికి అసలు కులం లేదు, అది బుద్ధుడి జ్ఞానం మాట అదేమి ఒక బలహీనది. ఎవరు అడిగిని పిలిస్తే దళితులు పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రాహ్మణ ఇంటికాడ ఎలా తింటాడు, వైశ్యం ఇంటికాడ ఎలా తింటాడు, అంత ప్రేమగానే దళితుల ఇంటికి వెళ్తాడు. ఇంకా ఆ విషయాన్ని బుద్ధుడికి బుద్ధుడేశాడు ఎవరు సార్ మన దేవుళ్ళు కూడా సరిపోరు అంత ఆప్చేయటం. వాడు మాంసం అందాడనుకోండి వాడి మాంసం ఆ తింటాడు మాంసం తినేవాడు ఏదో పాపం ప్రేమగా పెట్టారు తినేవాడు. అంటే మాంసం తినాలని కాంక్ష కాదు, వాడు పెట్టింది మనం తినాలి అంటే ఆ ప్రేమకు పరుగుతుంది. చివరి రోజులు ఎవరో పెట్టారు దళితులు వాళ్ళు మాంసం కూడా పెట్టారు తిన్నాడా, మాంసం సరిగ్గా ఉడకలేదు, ఉడకపోతే మనుషులు మోషన్స్ పడి 4 రోజులు మోషన్స్ పడి బాధపడి చచ్చిపోయారు. కానీ ఆ ప్రేమ వాటికి అపూర్వం. అవేకాలని చెప్తే దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, వీ పెట్టి మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఆ బుద్ధుడి గురించి చెప్పేటప్పుడు వివేకానంద ఉద్రేకపడేవాడు. ఉద్రేకపడి నా గురువు కూడా సరిపోడు బుద్ధుడి ముందనేవాడు. అది ఊహించలేదు బుద్ధుడు. అసలు మన దేవతలు ఇలా అనకూడదు కానీ మన దేవతలు కూడా సరిపోరనిపిస్తుంది బుద్ధుడు. ఇప్పుడు మనం ఆ సంవత్సరానికి చచ్చిపోతానుగా పెద్ద పురమాయింపులు అరేంజ్మెంట్లు మనకు. బుద్ధుడు చనిపోయేది ఒక్క మాట నేను చెబుతుంది చేస్తున్నా ఒక్కతో చాలా దేవుడు అని చెబుతాను. అక్కడ ఆయన మాంసం తిన్న పనులు చేపలు తిన్న పనులు ఆ శరీరం చనిపోయే రోజుని ఆ చవిత్రంలో అడుగుతాడు మీ శరీరాన్ని ఏం చేయమంటారని. చవిత్రం అడిపోయారు ఆనంద్ ఆనంద్. ఇప్పుడు మనం ఉన్నది ఒక గ్రామం కదా, నేరడు మిల్లే కదా ఇది, నేరడు నేరడు మిల్లే అంటే చిన్న గ్రామంలోనే ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. మనం ఉన్నది ఒక గ్రామం కదా ఇది నేరడు మిల్లే కదా అని అడిగాడు. నేరడు మిల్లే గ్రామం శ్మశానం లేకుండా ఉంటుంది. ఈ గ్రామంలో అందరిని తీసుకెళ్ళి అందరి శవాలను తీసుకెళ్ళి ఏ శ్మశానంలో దహనం చేస్తున్నారు ఆనంద్ ఈ శరీరాన్ని కూడా అక్కడే దహనం చేశాను. బుద్ధుడు ఫలానా చోట శరీరం విడిచిపెట్టాడు, ఫలానా చోట చనిపోయాడు అనేటువంటి గుర్తు కూడా ఈ బుద్ధుడికి అక్కర్లేదు. కానీ ఆనంద్ నిన్ను ఒకటే కోరేది, నేను ఎవరింటికాడ మాంసం కూడా తిన్నానో వాళ్ళ పేరు మీదకి ఎప్పుడు వచ్చాను. నీకు నీకు నాకు తప్పించి ఆ బుద్ధుల యొక్క గౌరవం, ఆ బుద్ధుల యొక్క ఆప్యాయత, ఆ బుద్ధుల యొక్క ప్రేమ ఎక్కడే చూడండి. మీరు చచ్చిపోయి నేను చెప్పాడు ఈ మాట ఆనంద్, నేను ఎక్కడైతే మాంసం కూడా ఎవరింటికాడ తిన్నానో అది నీకు నాకు తప్పించి ఎవరికి తెలియదు. వాడి పేరు మటుకు నీ జీవితంలో ఎక్కడ బయట పెట్టద్దు. ఏం చేద్దంటే బుద్ధుడు ఫలానా చోట మాంసం తిన్నాడని చెబితే వాడికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరికి? మాంసం పెట్టిన వాడికి. ఇప్పుడు కూడా బుద్ధుడికి, బుద్ధుడి మాంసం ఎవరింటికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఆ పేరు ఎవరికి తెలియదు. లేదు ఇంతకాలం అయిన తర్వాత కూడా వాడు దేవుడు అంటే ఆయన ఆప్చేత మానవ జాతిని ఆయన ప్రేమించిన ప్రేమ. వాడు మాంసం తిన్నాడా చేపలు తిన్నాడా కాదు, మానవ జాతి మీద ఆయనకున్న ప్రేమ, ఆయన కరుణ, ఆయనకున్న ఆప్చేత. వీడు ఇంక తప్పుకోలేదేమో లేడు, వీడు ఇంక ఇక్కడ ఉన్నాడు, వీడు ఈ ప్రేర గారు ఇక్కడ ఉన్నారేమో ఇది అడిగితే ఇది భక్తుడై ఉండడండి, ఏదో ప్రేర అయి ఉంటాడు మొత్తం లేదు. సరే భగవాన్ ఏం చెప్తున్నాడంటే సరే నీకు నమ్మకం ఉంటే సరే సరే నీకు నమ్మకం బట్టి కుదరాలి, నమ్మకం సరిపోతుందా నన్ను పూజలు అవి చేయమంటారు అన్నాడు. పూజలు అక్కర్లు ఏ అక్కర్లు నీ నమ్మకం ఉంటే సరిపోతుంది అని, పూజలు చేసే పని జపాలు చేసే పని నీ నమ్మకమే చేసేస్తుంది. అదే ఆయన చేసి నువ్వు నమ్మ అది ఒకవేళ నమ్మకం కుదరుతుంది అనుకో భవిష్యత్తులో ఎందుకనే మంచి కోసం చెప్తున్నాను. ఆ నమ్మకం నువ్వు కుదరకపోతే ఈ దొంగ నేను విచారణ చేసి దాన్ని పోగొట్టుకో. ఈ దొంగ దానికి ఈశ్వరుడి మీద విశ్వాసం కుదిరితే సరే సరే, ఈ దొంగ దానికి ఈశ్వరుడి మీద విశ్వాసం కుదరట్లేదు అనుకో దాన్ని విచారణ చేసి పోగొట్టుకో. ఒకే ఇది నచ్చకపోతే ఈ మార్గం నచ్చకపోతే ఆ మార్గంలోకి వెళ్ళు. ఇది నచ్చితే ఇదే నీకు సేఫెస్ట్, ఇదే సేఫ్ సైడ్. భక్తి మార్గమే అన్నింటి కంటే సేఫ్ సైడ్. భక్తి లేకుండా జ్ఞానం రాదు, శ్రద్ధ లేకపోతే భక్తి రాదు, భక్తి లేకపోతే జ్ఞానం రాదు. ఇది సేఫెస్ట్ సైడు. బాగుంది నీకు విశ్వాసం పూరితే ఏం అక్కర్లేదు. ఇది కుదరకపోతే మటుకి ఆ దొంగనే విచారణ చేసి పోగొట్టుకోవాల్సిందే. నీకు ఆల్టర్నేటివ్ చెప్తున్నాను, చాయిస్ చెప్తున్నాను. కానీ ఈ మార్గం నీకు నచ్చకపోతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. దానికేం అభ్యంతరం లేదు. ఏదైనా నువ్వు పొందేది ఒకటే, నీ నమ్మకం నిజమైతే, నీ నమ్మకం నిజమైతే భగవంతుడి మీద ఏం కంప్లైంట్స్ చెయ్యను. భగవంతుడు నాకు ఆ ఉపకారం చేయలేదు ఈ ఉపకారం చేయలేదు అనవు. నీ నమ్మకం నిజమైతే నీకు కావాల్సింది భగవంతుడి చేసే ఉపకారాలు కదా భగవంతుడు, నీకు కావాల్సింది భగవంతుడి ఇచ్చే వస్తువులు కదా భగవంతుడు. భగవంతుడి సృష్టి కంటే భగవంతుడు గొప్పవాడు. నువ్వు కావాల్సింది సృష్టిని చూసి మురిసిపోతున్నావు. ఇందులో ఏం లేదు, ఉన్నదంతా భగవంతుడిలోనే ఉంది. సృష్టి లేకుండా ఆయన ఉండగలి, కానీ ఆయన లేకపోతే ఇది ఉండలేదు. అంటే నీ ఫిర్యాదులు చేయి, నీ నమ్మకం నిజమైతే ఫిర్యాదులే రావు. అది చేయలేదు దేవుడు నాకు, అది చేయలేదు ఆ ఉపకారం చేయలేదు ఈ ఉపకారం చేయలేదు అంటే ఉంటారు. కొంతమంది భక్తులు ఇంకా గొప్పగా మాట్లాడతారు, ఏమంటే కష్టాలన్నీ మా ఇంటికి వస్తున్నాయంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పంపొచ్చు కదా. ఇంత బుద్ధిమంతులు ఉన్నారు భక్తుల్లో కూడా. నిజమైన భక్తులు వాడికి వచ్చి కష్టం నాకే రావాలనుకుంటాడు. అదే నీకు భగవంతుడి పట్ల నమ్మకం నిజమైతే గుర్తులు చెబుతున్నారు భగవాన్ భగవంతుడు, భగవంతుడి పట్ల నీకున్న నమ్మకం అసలు ఆ నమ్మకం అనేది నా నమ్మకం ఇట్టిది అని చెప్పడానికి నా మాటకి అందదు ఆ నమ్మకం. నా మాటకు అందదు, నా రచనకు అందదు, నా మనసుకు అందదు. సో నాకే ఈశ్వరుడు మీద నమ్మకం ఉందనుకోండి, హృదయపూర్వక నమ్మకాన్ని నేను చెప్పడానికి నా మాట చెప్పలేదు, నా రచన చెప్పలేదు, నా మనసు కూడా ఊహించలేదు ఆ నమ్మకాన్ని. మాటకండదు, రాతకండదు, మనసుకు కూడా ఉండదు నమ్మకం. ఆ నమ్మకం కుదిరితే నువ్వు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి. ఆ నమ్మకం ఉన్న వాడికి ఆశాభంగం ఏముండదు, ఏదైనా ఆయన ప్రసాదం. ఆశ ఉండదు, ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటివి? ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటి? ఆ నమ్మకం ఉన్నవాడికి ఏదైనా ఆయన ప్రసాదమే. కష్టం వస్తే ఆయన ప్రసాదం, సుఖం వస్తే ఆయన ప్రసాదం, గౌరవం వస్తే ఆయన ప్రసాదం, అగౌరవం వస్తే ఆయన ప్రసాదం, మంచి వస్తే ఆయన ప్రసాదం, చెడు వస్తే ఆయన ప్రసాదం. ఇప్పుడు మనకు ఏదైనా మంచి జరిగింది అనుకోండి, దేవుని దయ, చెడు వచ్చినప్పుడు కూడా దేవుని దయ అనుకోవాలి, అప్పుడు నీ మనసు చల్లబడిపోతుంది. నీకు గౌరవం వచ్చినప్పుడు దేవుని దయ అనుకున్నప్పుడు, అగౌరవం వచ్చినప్పుడు దేవుని దయ అనుకో, నీకు లాభం వచ్చినప్పుడు దేవుని దయ అనుకున్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా దేవుని దయ అనుకో, మంచి దేవుని దయ అనుకున్నప్పుడు చెడు కూడా దేవుని దయ అనుకో. నీకు ఏదైనా చెడు కలిగితే అది నమ్మకంలో ఉంది, ఆ గొప్పతనం ఉంది. అలా అనుకో, నీ నమ్మకం నిజమైతే నువ్వు నిజంగా అలా అనుకుంటావు. నిజంగా నువ్వు అలా అనుకోలేకపోతున్నావు అనుకో, ఈశ్వరుడు పట్ల నీకు నిజమైన నమ్మకం లేదు. వీడు పెసరికి తిరగేస్తున్నాడు అండి వాడు. ఏమంటే నీకు చెప్పినంత బాగుంది, నేను ప్రపంచానికి సంబంధించిన మనుషులు, నాకు ఇంకా ప్రపంచ వాసన పూర్తిగా పోలేదు. నేను ప్రపంచం దేవుడికి ఎంత దగ్గరగా లేదు, లోకానికే దగ్గరగా ఉన్నాం. ఇంతవరకు నీతో ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పాననుకోండి, ఇప్పుడు భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఇప్పటివరకు విమానాలని తిరిగిన మాటలు మాట్లాడాడు, ఎందుకు వచ్చినా కూడా ఎప్పటికైనా భూమి మీదకి రావాలని. విమానం మీద ఎంత తిరుగుతాం, ఏ నాటికైనా 10 గంటల విమానం మీద ఉన్నా భూమి మీదకి రావాలి కదా, భూమి మీదకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఏమంటే మేము ప్రపంచం మనుషులు, మేము దేవుడి బుద్ధి ప్రపంచానికి దూరంగా లేము, ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం. నాకు అన్నీ కావాలి, మోక్షం కూడా కావాలి. మోక్షం ఒకటే కోరుకునే వాళ్ళు ఏం కాదు కదా, అన్నీ కావాలి, దాంతోపాటు మోక్షం కూడా కావాలనుకుంటున్నాం. దేవుడికి దగ్గరగా లేని, దేవుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఏది వదిలించుకోలేకపోతున్నాం, వదిలించుకోవాలి, గొడవలు తగ్గించుకోవాలి అనుకోవడం కానీ చివరికి వచ్చేది సున్నా. ఏది వదిలించుకోలేకపోతున్నాం, ఏది వదిలించుకోలేకపోతున్నాం, ఏ వాసన వదిలించుకోలేకపోతున్నాం. అంటే దుఃఖం కూడా రోజు వచ్చేస్తాను. దుఃఖం రోగం ఉన్నప్పుడు బాధ విడిచిపెట్టదు, వాసన ఉన్నప్పుడు దుఃఖం విడిచిపెట్టదు. అంటే ఏదో దుఃఖం మమ్మల్ని, ఏదో ఒకే దుఃఖం రోజు లేకపోయినా ఏదో రకమైన దుఃఖం, రోజుకో రకం ఏదో రకమైన దుఃఖం ఏదో వెంట పడుతుంది. భగవంతుని ఏదో రకంగా ప్రార్థిస్తున్నాం కానీ తృప్తి అవ్వటం లేదు. భగవంతుని మీద బొత్తిగా నమ్మకం లేని వాళ్ళు కాదు, మీరు చెప్పిన మీ నమ్మకం లేకపోయినా కొంచెమైనా నమ్మకం ఉంది, 1% అనే నమ్మకం ఉంది, కానీ లోపల సంతృప్తి లేదు, తృప్తి లేదు. నా మానసిక పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పండి. అంటే నీకు నమ్మకం ఉందంటున్నావు, పూర్తిగా లేదంటున్నావు కదా, ఆ నమ్మకాన్ని పూర్తి చేసుకో, నువ్వు చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, అన్నీ సరి అవుతాయి. ఇంకా వివరంగా నువ్వు అడగక్కర్లేదు, అన్నీ సరవుతాయి. మీరు తెలిసి నేను అడగక్కర్లేదు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, అన్నీ సరవుతాయి. నీకు నమ్మకం లేదా 1% 2% ఉంటున్నావు అనుకుంటున్నావు అంటున్నావు, దాన్ని 20% చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మిగతా విషయాలు నాకు చెప్పక్కర్లేదు, అన్నీ సరవుతాయి, అన్ని కండిషన్లో పడిపోతాయి. అప్పుడు గాడ్డని కంఫర్ట్ అయిపోతాం. నీకు నమ్మకం 20% నమ్మకం కూడింది అనుకో, అప్పుడు నీ కంఫర్ట్ ఎవరు? ఈశ్వరుడే కంఫర్ట్. అప్పుడు నీ కంఫర్ట్ బయట భోగాలు అక్కర్లేదు, నీ కంఫర్ట్ దేవుడే నీ కంఫర్ట్. ఎప్పుడు నీ నమ్మకం పరిపూర్ణం అయితే అసలు లేదో నువ్వు చెబుతున్నావు, ఉందంటున్నావు కదా, దాన్ని పూర్ణం చేసుకో, దాన్ని పరిపూర్తి చేసుకో. ఏదైనా తక్కువ ఉంటే అది పెంచుకో, అది పరిపూర్తి చేసుకో, 20% స్థితికి రా. అప్పుడు నీకు ఈశ్వరుడే కంఫర్ట్, ఈశ్వరుడే ప్లేజర్, ఈశ్వరుడే హ్యాపీనెస్, ఈశ్వరుడే కంఫర్ట్. గాడి ఎవరు కంఫర్ట్, గాడి ఎవరు ప్లేజర్, గాడి ఈ హ్యాపీనెస్, గాడి ఎవరు ప్లీజ్, గాడి ఎవ్రీథింగ్, గాడి లిబరేషన్, ఎవ్రీథింగ్ ఈ లిబరేషన్. ఇంకా ఎవరు వంక చూసినా, నీ వంక చూసినా, ఈ గాలి వంక చూసినా, ఈ చెట్ల వంక చూసినా, నేను మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాను. లిబరేషన్ ఎదుర్కింది, గాడి ఎదుర్కింది, మోక్షాలు ఎదుర్కింది. ఎటు చూసినా నేను లిబరేషన్ అనిపిస్తాను. ఆ దిక్కు చూసినా, ఈ దిక్కు చూసినా, ఆ మూల చూసినా, ఈ నేల చూసినా, నేరడు మిల్లు ఉన్నా, గిన్నూరులో ఉన్నా, కాశీలో ఉన్నా, ఎక్కడైనా లిబరేషన్. గాడి ఎవరు కంఫర్ట్, గాడి ఎవరు లిబరేషన్, గాడి ఎవరు హ్యాపీనెస్, గాడి గారి పీస్. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. అంటే అసలు నీకు నమ్మకం లేదంటే లేదు, నువ్వు ఉన్నదాన్ని పూర్ణం చేసుకో, సరిపడి చేసుకుంటే అప్పుడు ఈశ్వరుడిని కంఫర్ట్. కంఫర్ట్స్ కోసం మనుషుల మీద కానీ వస్తువుల మీద కానీ ఆధారపడక్కర్లేదు. నీ ఎవరు కంఫర్ట్, నీ ఎవరు హ్యాపీనెస్, మ్యాటర్ మీద ఎవ్రీథింగ్. గాడి ఎవరు కంఫర్ట్, గాడి ఎవరు హ్యాపీనెస్, గాడి ఎవరు ప్లేజర్, గాడి ఎవరు బ్లిస్, గాడి ఎవరు పీస్. నారాయణ ఎవ్రీథింగ్కి నారాయణ, ఎవరి బడికి నారాయణ. మనసులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నారాయణుడు ఎవరు లేరు, ఉన్నది ఒకటి. మీరంటున్నాడు అండి, ఒకవేళ నేను విధంగా మీరు చెప్పినట్టు నమ్ముతాననుకోండి, 20% నమ్ముతాననుకోండి, ఒకవేళ సహాయం చేయటం మానేస్తాడేమో అంటున్నాడు. అన్నీ నేను నమ్మకం పూర్తి అయిపోతున్నాయి అనుకోండి, నమ్మకం పూర్తయిపోయిన తర్వాత కూడా నాకు సహాయం చేయడనుకున్నాడు. అప్పుడు మాట ఏంటంటే, నీ నమ్మకం నిజమైతే, నీ నమ్మకం నిజమైతే, నీ నమ్మకం 100 రూపాయలు నువ్వు పూర్తి చేసుకుంటే అప్పుడు సహాయం చేస్తాడా చేయడని తలంపు కూడా నీకు రాదు. నీ నమ్మకం నిజమైతే, నేను చెప్పినట్టు ముందు నీ 100 రూపాయలు నమ్మకం పెంచేసుకుంటే ఆ పూర్తి నమ్మకంలో, పూర్తి శరణాగతిలో ఆయన చేస్తాడా చేయడానికి, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా తీరా చేస్తా చేయడం ఆ తలం కూడా నీకు రాదు. అదే నమ్మకం. మిమ్మల్ని చూడటం కూడా మోక్షం, పంచభూతాల మోక్షం. అది చూస్తుంటే మోక్షం, ఆ చెట్టును చూస్తుంటే మోక్షం, మిమ్మల్ని చూస్తుంటే మోక్షం. మోక్షం ఊళ్ళు ఎక్కడ ఉన్నాయి? జిల్లు ఎక్కడ ఉంది? నేరని నీళ్ళు ఎక్కడ ఉంది? కాశీ ఎక్కడ? వెరీ శాంతి, వెరీ రమ అండ్ లిబరేషన్. బట్టలు కొనేటప్పుడు మనకు కనిపిస్తున్న రమణే కనుక నమ్మటం లేదు, ఇంకా కనిపించిన దేవుని ఎలా నమ్ముతాం? అది ఎంత స్పష్టంగా నీకు ఆ కూల్నెస్ వస్తుందంటే లోపల లిబరేషన్ మీకు వచ్చే, ఈ చెయ్యి చెయ్యిని తాకింది అనుకోండి, ఫిజికల్గా నీకు ఎలా తెలుస్తుందో లోపల లిబరేషన్ మీకు ఎలా తెలుస్తాం? నీ తలంపు నీకు ఆధారపడక్కర్లేదు. నీ చెయ్యి ఈ చెయ్యిని ఎలా తాకింది అనుకోండి, ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో ఆ లోపల నీకు లిబరేషన్, అంటే లోపల లోపల మోక్షం, ఆ మోక్షం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ టచ్ నీకు ఎలా తెలుస్తా, అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఏ ప్రాక్టికాలిటీ మోక్షంలో ఎలా ఉంటుందో మాటల్లో తెలియదు, రచనలో తెలియదు, ఊహాగానంలో తెలియదు, అనుభవంలో తెలుస్తుంది. మీరు 100 రూపాయలు నేను అందాలనుకోండి, అప్పుడు ఆయన సహాయం చేయడానికి అప్పుడు మాట అంటే 100 రూపాయలు నమ్మిన తర్వాత ఆయన సహాయం చేయడమే తలంపు కూడా నీకు రాదు. నువ్వు పూర్తిగా నమ్మలేదు కాబట్టి తలంపులన్నీ వస్తున్నాయి. అంటే నీకు ఏది ఇష్టమో, ఒకవేళ భగవంతుడు నీకు ఏది ఇష్టమో అది చేయలేదని నువ్వు కంగారు పడకు. ఒకసారి నీకు ఏది ఇష్టమో అది చేస్తాడనుకో, ఒకసారి నువ్వు పాడైపోవచ్చు, నువ్వు గర్వం రావచ్చు. అంటే ప్రస్తుతానికి ఆఫ్ చేసినా తర్వాత చేస్తాడు. రోజు తేకాటాడు వాడు తల్లిదండ్రులు డబ్బులు ఎవరు ఉన్నా లేదని చెప్తారు. అలాగే నువ్వు అనుకుని ఒకసారి ఆఫ్ చేస్తాడు, ఒక నువ్వు పాడైపోతావు. తగిన అర్హత వచ్చిన తర్వాత, తన యోగ్యత వచ్చిన తర్వాత నువ్వు తేకాట మానేసాక డబ్బు నిన్నది గడిపిస్తాడు. నీకు ఏది ఇష్టం అది చేయటం లేదని కంగారు పడకు. ఎందుకో ఆయనకు తెలుసు నీకు ఎందుకు చేయటం లేదు, ఆ విషయం కూడా ఆయనకు వదిలేదు. ఏంటి నాకు బాగా ఇష్టమైన దేవుడు చేయటం లేదని అనుకోకున్నావు. పూర్తిగా నమ్మాక ఎలాగ అనుకోవాలి? నువ్వు 1% నమ్ముతున్నావు అంటున్నావు కదా, అందుకు చెప్తున్నాను. ఒకవేళ ఈ లోపల నువ్వు ఏం ఇష్టమైంది ఆయన చేయలేదని, కానీ ఎందుకు నీకు ఆయన చేయలేదు ఆయనకు తెలుసు, నీకంటే ఆయనకు తెలుసు, నీకంటే తెలియదు కదా వాడు. ఇంకొక చిన్న మాట ఉంది, అద్భుతం ఉంది. నీకేది మంచో నీకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. ఇది మాట కాదు, మంత్రం. భగవంతుడు నీకంటే తెలియగలవాడు, భగవంతుడు నీకంటే వివేకవంతుడు, భగవంతుడికి నీకంటే నీకేది మంచిదో నీకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుసు. ఆ విషయం నీకు అర్థమైతే నీకు ఆందోళన ఆగిపోతుంది, యాగిటేషన్ ఆగిపోతుంది, అశాంతి ఆగిపోతుంది, దుఃఖం చల్లారిపోతుంది. ఒకవేళ నీకు ఇష్టం లేని చెప్పినా భగవంతుడు చేసినా, ఏంటి నాకు ఇది ఇష్టం లేదు భగవంతుడు ఎందుకు చేశాడు అనుకోకు. నీ లోపల నీ సౌందర్యం పెంచడానికి, నీ నవ్వునిచ్చిన నవ్వునిచ్చిన పెంచడానికి, ఆ దుఃఖం అనే అగ్నిలోంచి, సఫరింగ్లోంచి, అగ్నిలోంచి నేను తేజ బంగారాన్ని ఎలా కాల్స్తే తేజస్ వస్తుంది బంగారానికి, అలాగే అగ్నిహోత్రంలోంచి నేను కాల్చి 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 నీకు ఇష్టం లేని సంఘటనలు కూడా అవసరం అయితే నీకు వచ్చినప్పటికీ, నువ్వు నచ్చని నీకు నచ్చని నీకు ఇష్టం లేని సంఘటన జీవితంలో జరిగినప్పటికీ, ఏమిటి ఈ సంఘటన ఇలా జరిగిందని అనుకున్నప్పటికీ, నిన్న మహోన్నతిని చేయటానికి, నీ జ్ఞానం పరిపూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఎలా చేస్తున్నాడు, కానీ నీ మీద కోపం మటుకు కాదు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. దేనితోటి పోలిక పోల్చడానికి వీళ్ళని టీచింగ్. కృష్ణుని ఎవరితో పోలుస్తాం? కృష్ణుడితోడే పోల్చాలి. ఇంకెవరు పోల్చడానికి ఎవరు ఉన్నారు? కృష్ణుడు ఎంతటి వాడు అంటే కృష్ణుడు ఎంత వాడు, ఇంకో మనిషిలో పోల్చడం. నీకు ఇష్టమైన సంఘటనలు జరిగినానికి నువ్వు కంగారు పడకు. ఈశ్వరుడి మీద నీకున్న విశ్వాసాన్ని వదులుకోకు. చెప్తారు, శ్వాస పోయినా విశ్వాసం విడిచిపెట్టద్దని. నీకు ఏదైనా జీవితంలో కుటుంబంలో ఏదైనా కష్టాలు వచ్చాయనికి అది కంగారు పడకు. 100% విశ్వాసం అంటున్నావు కదా నువ్వు. నీకు 100కి 100 మార్కులు తేవటం కోసం కొన్ని కష్టాలని కల్పిస్తాడు. నీ అమ్మ తెల్లారుగా 4 గంటలకి లేపితే నీ అమ్మ మీద కోపం వచ్చినప్పుడు నీకు మార్కులు ఎక్కువ రావటం. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, నీకంటే వివేకవంతుడు, నీకంటే తెలివైన వాడు, నీకేది మంచిదో నీకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. ఆ ఒక్క వాక్యం మర్చిపోకు. ఇది వాక్యం కాదు, ఇది మంత్రం. నీకేది మంచిదో నీకంటే ఈశ్వరుడికి ఎక్కువ తెలిసిన వాక్యం రామ రామ, ఆ కృష్ణ కృష్ణ, శివ శివాన్ని వలే అనుకుంటున్నావు. ఈ మాటను కూడా అలా అనుకో. ఇది ఇది మాట కాదు, ఇది మంత్రం.
నమో భగవతే వాసుదేవాయ.
వాసుదేవి అంటే ఇవంతా నేనే, నీ ప్రజలు నేను, నీ పెళ్ళి కూడా నేను. పెళ్ళి తెలిసినప్పుడు హ్యాపీనెస్ తెలియకుండా ఉంటుంది. నీకు బాధ ఉన్నప్పుడు బాధ తెలిసినప్పుడు, నీకు సుఖం ఉన్నప్పుడు సుఖం తెలియదా? ఆ సుఖం నీ కృష్ణుడు వాడే నారాయణుడు, వాడు పారమార్థిక సత్యం. వాడే ఇవ్వాలి నీకు సుఖాన్ని ఇవ్వాలంటే, వాడి సుఖాన్ని ఇవ్వటం కాదు వాడే సుఖం.
ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. శివ 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 ఓం నమ శివాయ.